నాయకుడికి ప్రార్థించు. స్నేహితులారా, ఉదయవేళ శుభములు. ఈ ఉదయం ఇక్కడ ప్రభు పరిచయంలో ఉండుట, ఈ అద్భుతమైన ఆహ్వాన సహవాస అనుభూతిని పొందుట ఇది భాగ్యమే. యాత్రికుని హృదయానికి అది ఒక తగుతున్నది, ఆహ్వాన ఆత్మ అనుభూతిని పొందుటన్నది. ఇది మీకు తెలుసా, అది అలాగే మీ యొద్దకు వచ్చి మరియు అది అప్పుడే ఒకటైతే దాని యొక్క స్థానాన్ని అది తీసుకున్నది. తిరిగి మందిరంలోనికి తిరిగి వచ్చుట శుభప్రదైన మన ప్రభు పరిచయంలో ఉంటూ కూడా ఇప్పుడు బిడ్డలను ప్రతిష్ఠించి పరిచయం ఉన్నది. అయితే బహుశా కొద్ది క్షణాల్లో అది మనము నిర్వహిస్తామని అనుకుంటున్నాను. మనము ఈస్టర్ ను సమీపిస్తున్నాము. సుమారుగా 21న వస్తుందని నేను అనుకుంటున్నాను. పెద్దలను, సహోదరు నెవిల్ ను చూచుటకు కొద్దిగా ముందుగా నేను ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఈస్టర్ కూటానికి కొంచెం ముందుగా చిన్న కూటం మాకున్నట్లయితే బహుశా అది మంచిదేమో అనుకుంటున్నాను. బహుశా ఆరంభము అలా అనుకుందాము, బుధవారం నుండి ఆదివారం వరకు జరుగుతుంది. ఈస్టర్ ఆదివారము బాప్తిసము కూటముతో ముగుస్తుంది. చిన్న కూటము కలసి కొడుకును కూటము. నేను ఉయ్యల ఊగినది పెరిగినది ఈ చిన్న మందిరములో. నా మొట్టమొదటిది, నా ఒక్కటే ఒక్కటే అవుతున్నది ఆ ఆలయం అవుతున్నది. అది మరి నేను ఈ పరిశుద్ధ దినాలకు తిరిగి వచ్చి మీ అందరితో ప్రభును ఆరాధించుతాను. అది ఆశపడే వారందరూ ప్రభు చిత్తమా అని అనుకున్నారా? సరే, ప్రభుచితమైతే ఈస్టర్ ఆదివారానికి ముందు బుధవారం ప్రారంభించుకుందాము. మేము ఖజానాదారుని కానీ లేక ధర్మకర్తలను గాని ఇక్కడ ఒకచోట పత్రికలో అది ప్రకటనిస్తారా అని వారికి చెప్పాలనుకుంటున్నాను. ఆరాధించుటకు మేము ఇక్కడే ఉంటామని పిల్లలకు చెప్పండి. వారందరితో కొద్ది సహవాసం మేము కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాము. చిన్నవారు ఓ విధంగా ఇంటికి వచ్చి సంసిద్ధపడుతున్నట్లుగా రాబోతున్న ఈస్టర్కు ఆయన ఆత్మిక ఘనమైన భాగపు పునరుద్ధానమును ప్రభు మనకు అనుగ్రహించుడు కాక. అది హేమంత ఋతువు వసంత ఋతువు వలె ఉంటున్నది. వసంత ఋతువు అలాంటిది అందమైన కాలం అని నేను అనుకుంటున్నాను. ప్రతిదీ కూడా క్రొత్త రూపంలోకి వస్తున్నది, క్రొత్త జీవంలోకి వచ్చుటకు ఆరంభమవుతున్నది, పునరుద్ధానమును జ్ఞప్తి చేస్తున్నది. ఈస్టరు అలాంటి సరైన సమయానికి వస్తున్నది, వసంత ఋతువులో వస్తున్నది. మనము గమనిస్తే దేవుని యొక్క వాక్యము ఎల్ల వేళల్లో కూడా ఆయన ప్రకృతి ప్రకారంగా నడుస్తున్నది. ప్రభు అంగీకరిస్తే ఇప్పుడు దీన్ని మనం ప్రారంభిద్దాము. నేను అన్నాను, చిన్న ప్రకటనను వారు పెట్టినట్లయితే అది ఆడంబరంగా చేయవద్దు. కేవలము కలసి మనము ప్రభును ఆరాధన చేద్దామని ప్రజలకు చెప్పండి. కొద్దిసేపుగా ఎంతమంది మాతో కలిసి సహవాసం చేయటకు ఇష్టపడతారు, అది మనం సంతోషిస్తున్నాం. అన్ని సంఘాల నుండి వారు రావటానికి మేము ఆనందిస్తున్నాము. మీరు మీ యొక్క ఫోన్ తీసుకుని అందరు గుర్చి మీ పెరుగు వారికి చెప్పండి. కేవలం మనము ప్రభును గుర్చే మాట్లాడబోతున్నామని అందరు కలిసి ఆరాధన చేద్దామని వారికి చెప్పండి. అది ప్రజలకు ఆనందకరంగా ఉంటే, దేవుని దృష్టికి యోగ్యమైనట్లయితే, ఇంకా అది సరి అయితే ఆ సమయం అందు నెవిల్ త్రయం మనకు సహాయం చేయమని నేను ఇష్టపడుతున్నాను. మరి మీరందరూ అది మంచిదే మరియు అది చేయటానికి మనకు సరిపోతుందని ప్రభు ఎంతగానో అనుమతిస్తే ఇలాగ వారు దాన్ని జాగ్రత్త చూడటానికి మనం అది చూద్దాము. మనము ఇది జరిగించినప్పుడు రకరకాలైన సంఘాల నుండి పాటలు పడువారిని వారు వచ్చి మనకు సహాయం చేయమని ఆహ్వానిద్దాము. మీ సంఘములోని పాటలు పడువారిని మన యుద్ధకు వచ్చుటకు ఆనందిస్తున్నాము. కనుక ఆ రాత్రి ముందు సహోదరు నేవిల్ మనకు పాట పాడుటకై కార్యక్రమాన్ని వారికి వారిని ఇంచుతాడు. మంచి పాటలను మనం ఇష్టపడతాము. నేను పాత కాలపు గృహ సమయానికి మనం ఎక్కడ ఏకమవుతామో అట్టి మంచి వాటిని నేను ఇష్టపడతాను. ఏంజీని తీసుకురండి. సహోదరి ఏంజీ ఈ ఉదయం ఇక్కడ ఉన్నదా? ఆమెను బయటకు పిలువుడి. ఆమె యొక్క సహోదరి గెట్టి హోమ్ కమింగ్ టైం ఇంటికి వచ్చు సమయం పట్టుకునే ఉందాం అను పాటలు పాడుదాము. తిరిగి ఉద్యోగం ఆరంభము అన్నట్లుగా అది ఎగపిస్తున్నది. సహోదరి గెట్టి అది ఇక్కడ పాడుతున్నప్పుడు ఎంతో నీళ్లు నదిలోపలికి వెళ్లిపోయినవి. నిన్ననే నా యొక్క పుట్టినరోజు. నేను ఇంకా చిన్న పిల్లవాడని కాదని నాకు తెలుసు. నేను చెప్పాను, ఇప్పుడు నేను 24 దాటాను. అది కేవలము నా సంవత్సరములు. అక్షార్థమైనది నేను లెక్కించను. ప్రకృతి పుట్టుక భౌతికమైనది. నా ఆత్మ సంబంధమైన సంవత్సరాలను నేను లెక్కించాను. చూశారా, సుమారు 24 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించాను. అది నిత్యమైనది. అది ఒక ఘనమైన శుభప్రదమైన పుట్టినరోజు. అది ఆగిపోదు. అదొకటి నిశ్చయం. బిడ్డల యొక్క ప్రతిష్ట కొరకై చిన్న వారిని మనము ముందుకు తీసుకుని రాకమునుపు సహోదరి గెట్టి అంగీకరిస్తే సరే. బైబిల్లో లేఖనములో నేను ఎరిగినంత వరకు ఒకే ఒక స్థలములో మనము దానిని పిల్లల క్రమాన్ని గుర్చి చూస్తున్నాము. అనేక మంది వారికి చిలకరింపు చేస్తారు, దాన్ని బాప్తిసమని ఏదో అని పిలుస్తారు తెలుసా దానిని. అయితే ఎల్లప్పుడూ కూడా బైబిల్ చెప్పినది ఏదో అదే మార్గమందు నిలబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. అవునా? బైబిల్ గ్రంథంలో వారు ఎన్నడూ చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వలేదు, ఇంకా వారిని చిలకరించలేదు కూడా. వారు వారిని ప్రభువునొద్దకు తీసుకుని వచ్చారు. ఆయన వారిని ఆయన కౌగుట్లోకి తీసుకుని వారిని ఆశీర్వదించి చిన్న బిడ్డలను ఆటంకపరచక నాయుధిక రానయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పినాడు. వింతైన విషయం ఏంటంటే, నేను అలాగూ బైబిల్ త్రిప్పాను. ఎక్కడైతే మార్కు 10 ఉన్నదో ఖచ్చితంగా అక్కడకు, అది ఇక్కడే మన ముందే ఉన్నది. కనుక ఆయన ఎద్దుకు చిన్న పిల్లలను వారు తీసుకుని వచ్చారు. ఆయన వారిని ఆశీర్వదించి చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యుద్ధకు రానయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పిన్నాడు. మన ప్రభు మహిమలోకి వెళ్లిపోయాడని, తిరిగి ఆయన వచ్చే వరకు వర్తమానము మోసుకుని పోగుటకు ఆయన ఆత్మ తిరిగి సంఘంలోనికి వచ్చినదని మనకు తెలుసు. మనము అందుకే ఎదురు చూస్తున్నాము. ఇక్కడ దాన్ని చేయి విధి మీదనగా చిన్న పిల్లలను పైకి తీసుకుని వచ్చుట, సంఘ పెద్దలను పైకి తెచ్చుట. నేను ఆ చిన్న వారిని తీసుకుని ప్రభువుకు ప్రతిష్ఠ చేస్తాను. ఆ చిన్న వారిని చూడటం అది చిన్న మధురమైన కుటుంబమవుతున్నది అని నేను తలుస్తున్నాను. కారణం అది మనమెంత ఎవరులమైనను ఎంత వృద్ధులమైపోయినను ఆ చిన్న వారిలో ఒకరు మన హృదయాల్లో స్థానాన్ని పొందుకుంటారు. అది నిజమే కదా. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని హృదయంలో మనము ఆ విధంగా ఉంటాము. మనం ఆ స్థానాన్ని విడవద్దు. మనం ఎల్లప్పుడూ చిన్న బిడ్డలమే. అబ్రహాము 99లో ఉన్నప్పుడు అతడు ఇంకా దేవునికి చిన్న బిడ్డే. దేవుడు అతనితో అన్నాడు, నీవు పాలు త్రాగే రొమ్మును నేను, అబ్రహామా చూడు నా మీద పండుకొని పాలు త్రాగు, అంతా బాగుంటుంది. ఆయన అబ్రహామును తిరిగి యవనునిగా మార్చాడు. ఆయన వాక్యమును కేవలం పట్టుకుంట ద్వారా వారిని లోపలికి తీసుకురండి అను చిన్న పాట మనం పాడుకుందాం పాడేమనుకుంటాను. ఎవరైతే వారిని ప్రతిష్ఠ చేయ కూర్చున్నారో ఆ చిన్న వారిని పైకి తీసుకుని రండి, వారు రాగలరేమో, నేను పెద్దలను అడుగుతాను కూడా. సరే, లోపలికి వారిని తీసుకుని రండి, పాపపు పొలములో ఉండి వారిని లోపలికి తీసుకుని రండి, లోపలికి వారిని తీసుకుని రండి, లోపలికి వారిని తీసుకుని రండి, తిరిగి బోతులను యేసు వద్దకు తీసుకుని రండి. ఓ, ఈ చిన్నవారిని చూడటానికి నేను ఇష్టపడుతున్నాను. నీ పేరేంటి? ఆమె పేరేంటి? చిన్న షారోన్ లూయిస్ రిడల్. మనమందరము సహోదరుడు సహోదరి రిడల్ ని ప్రేమిస్తున్నామని నేను నిశ్చయిస్తున్నాను. అతడు ఇక్కడ పట్టణంలో బూట్రేని నడిపిస్తున్నాడు. వారు అందమైన చిన్న బిడ్డను, చిన్న షారోన్ లూయిస్ రిడల్ ను కలిగి ఉన్నారు. సహోదరి సహోదరుడా, రిల్ ఆమె వయస్సెంత? 4 మాసాలు. అయ్యో, అది హృదయానికి చిన్న విగ్రహం, అవును కదా? ఈ అందమైన చిన్నదాన్ని ప్రభు మీకిచ్చి ఉన్నాడు. ఇప్పుడు మీరు దాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తూ దేవునికి ఆయన హస్తాల్లో పెడుతున్నారు. ఎవరిచ్చున్నారో ఆయనకు తిరిగి మీరు ఇచ్చుచున్నారు. ఆయనకిచ్చుట వలన దాని చిన్న జీవితాన్ని ఆయన ఆశీర్వదించి అది పరిచిన జీవితము చేడు కొరకై. యేసు ఆలస్యం చేసినట్లయితే నీవు పెద్దవాడైనప్పుడు నీ హృదయాన్ని దీనిచురీతిగా దేవునికి గొప్ప పనికత్తిగా ఉన్నట్లుగా దేవుని ప్రార్థించు. ఈ చిన్న అమ్మాయిని గుర్చి నీవు అతిశయిస్తావు. ఆమెను ఆశీర్వదించు కొరకై మనము స్వీకరిస్తుండగా అది ప్రభువు అనుగ్రహించును కాక. అందరూ, స్త్రీలందరూ పురుషులు కూడా, ఏ చిన్న అందమైన బిడ్డను చూడుడి, ఇది అందంగా లేదా? చిన్న షారోన్, ఇప్పుడు మనము తల్లవంచుకుందాము. శుభప్రదుడైన మా పరలోకపు తండ్రి, నీవు చిన్న బిడ్డల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించుటకై వారిని నీ యొద్దకు వారు తీసుకుని వచ్చారని నీ ప్రశస్తమైన వాక్యమందు మేము చదువుతున్నాము. ఇప్పుడు ఈ దంపతులు, ఈ ఉదయం, ఈ పరిశుద్ధ దాంపత్యము, ఈ చిన్న అందమైన చిన్న షారోన్ రిడిల్ను వారు నమ్మకమునకు నీవు ఇచ్చి ఉన్నావు. ప్రేమైన పరలోకపు తండ్రి, ఎవరైతే దాన్ని ఇచ్చున్నాడో ఈ బిడ్డను ఆయన యొద్దకు తెచ్చుచు అర్పించుటకు ఈ ఉదయమున వారు బతుచుండగా ఈ బిడ్డను నీవు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారిని దీవించమని, వారి జీవితాలను దీవించమని దేవా, నిన్ను అడుగుచున్నాం. ఈ చిన్న బిడ్డ సంపూర్ణ ఆరోగ్యమందు జీవించి ఎదిగి నీ దాసురాలు అగునుకాక దేవుని హృదయానుసారమైన ఇంకా తల్లి తండ్రుల హృదయానుసారమైన స్త్రీగా ఎది ఉండునుకాక ప్రభువా దయచేయము. నీ యొక్క సంఘ పెద్దగా నీకై ఈ బిడ్డను మేమెత్తుకుంటున్నాము. వారు నా చేతుల్లో పెట్టినట్లు నేను నీకై ఎత్తుచున్నాను. క్రీస్తు నామములో నీవు ఈ బిడ్డను దీవించుదువు కాక. ఇది ఆరోగ్యవంతమైన బలమైనదిగా బ్రతికి దేవుని దాసురాలు అగును కాక. నీకు దీనిని అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, ఆమేన్. చిన్న బిడ్డ, నిన్ను దీవించుచున్నాను. నీవు బలమైన ముద్దు బిడ్డవి. దేవుడు మిమ్మల్ని ఇరువురను దీవించుడు కాక. ఈ చిన్న బిడ్డలను పెంచుతుండగా అనేకమైన ఆనందాలు మీకు కలుగును కాక. మేము ఆనందముతో వచ్చేదము, పనులు మోసుకొని వచ్చుచున్నాము, పనులు మోసుకొని వచ్చుచున్నాము, పనులు మోసుకొని వచ్చుచున్నాము. మేము ఆనందముతో వచ్చేదము, పనులు మోసుకొని వచ్చుచున్నాము, పనులు మోసుకొని వచ్చుచున్నాము, పనులు మోసుకొని వచ్చుచున్నాము. మేము ఆనందముతో వచ్చేదము, పనులు మోసుకొని వచ్చుచున్నాము. అప్పుడు అది అద్భుతము కాదా? ప్రార్థించు కొరకై ఓ క్షణం మనం తల్లవంచుకుందాము. ఆకాశములు భూమియు ఎవరి చేత అయితే సృజించబడి ఉన్నదో అట్టి దేవా, ఆయన వాక్యముతో ఆయన జీవాయువు బయలువెడలను. ప్రతిదీ తమ యొక్క సరైన స్థానమును స్వీకరించను. దేవుడు ఆయన వాక్యం పైకి జీవాయువును అలా వృధగా భూమి, చంద్రుడు, నక్షత్రాలు అన్ని వాటి స్థలాల్లో వ్రేలాడి ఉండెను. ఓ దేవా, ఈ దినమున ప్రజల యొద్దకు నీ వాక్యము మేము తెచ్చుచుండగా దానిపై నీవు ఊదమని మేము అడుగుచున్నాము. ఈ ఉదయం అది దాని స్థలములోనికి వెళ్లి ప్రతి హృదయ అడుగు భాగాన నట్టుకున్నూ కాక, తద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా. ప్రభువా, ఎవరైతే దారి తప్పి ఉన్నారో, ఆత్మయందు ఎందరు కుంటి వారిగా అంగ విహీనులుగా ఉన్నారో వారికి సహాయము చేయుము. మేమెంతో భాగ్యవంతులమని, నీ ఒక ప్రేమ గల రక్షకుడవని వారికి తెలియదు. ఏ దినమున సమృద్ధిగా నీవు వారిని దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారు ఈ భవనం విడిచినప్పుడు ఆనంద సంతోషములు కలవారై ఈ కూటములో వారికి పరిచయముగా ఉన్న క్రీస్తును క్రొత్తగా కనుగొనేవారు వదులు కాక. ప్రక్క దారుల్లో కొందరు ఉన్నట్లయితే లోక విచారములతో ఉన్నవారు, ఓ దేవా, వారిని తిరిగి తీసుకురమ్ము. రోగములతోనూ అక్కలతోనూ ఉన్నవారికై తండ్రి, ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుని ఈ దినమును నీవు స్వస్థపరచమని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఎవరైతే అలసి ఉన్నారో ధైర్యపరచము. నమ్మకంగా ఎవరైతే పట్టుకున్నారో వారిని ఆశీర్వదించము. ప్రభువా, అది అనుగ్రహించుము. నీ ఆత్మ అందరిపైన ఉండునుగాక. వాక్యము ముందుకు వెళ్ళుచుండగా దాన్ని ఆశీర్వదించుము. దాన్ని మాట్లాడు వక్తను, దాన్ని విను చెవులు గల వాణిని. ఈ ఉదయం ఈ కుడికంతట్లో అన్ని విధాలా మహిమ తెచ్చుకొను. క్రీస్తు నామములో మేమది అడుగుచున్నాము, ఆమేన్. పెద్ద పెద్ద కుటాల వలన 4 మాసాలను జరుగుతున్న సుదీర్ఘమైన కుటాల నుండి నేను సరిగా విశ్రాంతి తీసుకోలేదు. ఈ గతించిపోయిన 5 వారాల కుటములు ఎంతో చించివేసినవి. ఎందుకనగా దేశమాంతరి కూడా అద్భుతకరమైన కూటములు మనం జరిగించాము. న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు వంకరొంకరగా ముందు వెనుకల మనము దాటిపోతున్నప్పుడు దేశమాంతట ప్రభు అనేక 100ల మందిని రక్షించాడు. గత ఆదివారము 1 వారములోని శుభప్రదుడగు మన పరలోకపు తండ్రి 1,015 మంది ఒక్కసారిగా బలిపీఠమునొద్ద పశ్చాత్తాపులవటం నేను చూశాను. ఓక్లాండ్ కాలిఫోర్నియాలోని పెద్ద ఆట స్థలములు అదంతా నిండిపోయినది. రంగస్థలము ప్రక్కగా కూర్చుంటానికి బదులుగా మధ్య స్థలంలోని మధ్యలో కూర్చుండవలసి వచ్చినది. ప్రభు ఎంతగానో ఆశ్రయించాడు. మన విన్నట్లుగా పెద్ద భూకంపం అక్కడ వచ్చినది. అది తగిలిన వారిలో మొదటిగా నా భార్య, ఆ తర్వాత ఆమె కొద్దిగా వణికినది. అది చాలా బలమైనదే. భవనం ఊగిపోతుండగా దుమ్ము ఎగిరిపోయినది. ఇంటికి పంపించిన కొరకై కొన్ని తపాలా కార్డులకై మేము 100 కొట్టు వద్దా, మేము మందులు కొట్టు వద్ద నిలబడి ఉన్నాము. ఆ బుడ్లు ఊగిపోయినవి, పొయ్యి పడిపోయినది, పెద్ద భవనాలు ఊగిపోయినవి, రోడ్లు చిట్లిపోయినవి, అందులో కొంత భాగం భూమిలోనికి కూర్చుకుని పోయినది. పలు విధమైన స్థలాల్లో భూకంపము కలుగును అను చివరాతను అది గుర్తు చేస్తున్నది మనకు. ఆ ఒక్క రోజులో అదే నగరాన్ని 8 భూకంపాలు తాకినవి. ఆ తర్వాత రాత్రి 10 గంటలు లేక 10:30 మేము అప్పుడే లోపలికి వెళ్లాం. పడకకు వెళ్లిపోయాం. దీపం నేల మధ్య భాగాన పెట్టబడినది, ఊగుతున్నట్లుగా ఉన్నది. మరొక పెద్ద బలమైన భూకంపం ద్వారా ఎంతవరకు చూపడిందనగా మాకు క్రింద 800 మైళ్ళ లోతు. మంటగాక మరేమి కాదు, ఎర్ర లావా అది. ఖచ్చితంగా అదే సమయంలో సముద్రము కడ్డంగా కలహ మారంభించిన వారు చెప్పారు, స్కాండినేవియా తదితర స్థలాలకు వెళ్ళటం కొరకై ప్రజలను నిషేధించారు. అణు ఆయుధాలతో వారు వారిని నిర్మూలన చేస్తారని చెప్తున్నారు. వారు ఆ బాంబులు వేయడం మొదలు పెడితే, ఆ స్థలాలను పగలగొడితే ఏం జరుగుతుందో కదా అని ఆశ్చర్యపోయాం మేము. అది ఏమి చేయునని దేవుడు చెప్పిన్నాడు. అది అలాగే ఖచ్చితంగా జరుగుతున్నది. నీరుండదు, అయితే ఇప్పుడు అగ్ని. కనుక ప్రభు రాకడ కొరకు ఎదురు చూచు వాని హృదయంలో హృదయానికి అది ఆనందాన్ని తీసుకుని వస్తుంది. ఈ పాతబడిన తుచ్చ శరీరంలో మార్చబడి ఆయన మహిమగల సొంత శరీరం వల్లే అగునటువంటి ఆశీర్వాదకరమైన ఘడియకు తెచ్చును. మనం ఆయన చుట్టదము, పోరాటములకి ఉండవు, దుఃఖములకి ఉండవు, అనిత్యమైనదిక ఉండదు, ఆకలికి ఉండదు, భయభీతులకి ఉండవు, వ్యాధులకి ఉండవు, మరణమిక ఉండదు. ఓ మనము కులవలేము. స్నేహితుడా, నేను నీకు చెప్తున్నాను, అది కఠినము. ఎందుకనగా మనం మానవులము, మరణం మనమంతా అసహించుకున్న వస్తువు. అయితే అది శుభప్రదమైన శుభమైన విరామము. ఒకానొక దినాన ఆయన వచ్చినది. ఇవన్నీ కూడా మార్చబడనని ఎరుగుట శుభప్రదమైన విషయమే. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోనండి, ప్రత్యేకించి పాపులైన స్నేహితులకు మీరు కూటానికి వచ్చుటకు, రాబోతున్న ఈ ఉద్యోగ కూటానికి వచ్చుటకు. ఇప్పుడు కొద్దిగా మాట్లాడే విధముగా నేను చెప్పినట్లుగా నా గొంతుక ఇంకా సరిగా కాలేదు, సరికాలేదు. నేనింకా కొంచెము అలసటగా ఉన్నాను. అయితే ఈ వారం నేను విశ్రాంతి తీసుకున్నాను. కొద్ది రోజులు విశ్రాంతి కొరకై చివరకు ఫోను తదితరమైన వాటిని దూరంగా ఉంచాను. తర్వాత రానున్న వారం వీలైతే కొద్దిగా నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత చిన్న ఉద్యోగ కొరకై సిద్ధపడ్డాం. తర్వాత కెనడాకు వెళ్తాను. కెనడా నుండి తిరిగి ఇండియానా పోలీస్ కు, ఇండియాన పోలీస్ నుండి తర్వాత షికాగోకు, షికాగో నుండి క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కు. వారు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మీరు నా కొరకు ప్రార్థించండి, ప్రత్యేకించి ఈ ఉద్యోగుల కొరకై. దేవుని నాకు నడిపింపుడిచ్చిన కొరకై జూన్ లో సంపూర్ణంగా ప్రపంచ యాత్ర ఆరంభమవుతున్నది. తిరిగి నవంబర్ లేదా జూలైలో తిరిగి వచ్చుట, అనగా యూరప్ ఆసియాలకు వెళ్ళుట. ఆ దీప కల్పాలు సముద్రాల గుండా వచ్చి వెస్ట్ కోస్ట్ దాని ద్వారా వచ్చుట, తూర్పు విడిచి ప్రపంచమంతా చుట్టి తిరిగి పశ్చిమ తీరానికి వచ్చుట ఎంతో సమయం అవసరం. అది ఒకటి నన్ను కొద్దిగా హెచ్చరిక చేసినట్లుగా ఉన్నది. అది ఒకవేళ రహదారి పైన ఉన్నదో లేక ఏదో తెలియదు, నాకు తెలియదు. నా కొరకై ప్రార్థించండి, దేవుడు తప్పగా సరిగా పనిచేస్తాడు. ఇప్పుడు ఈ ఉదయం చదువు కొరకై లేఖనాలలో 2 స్థలాలను నేను ఎన్నుకున్నాను. ఎందుకనగా ప్రార్థన కొరకే ప్రజలు వచ్చుతున్నారు కాబట్టి. రోగుల కొరకు, అక్కడతో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి ఇది కొద్ది సమయమే అవుతున్నది. వాక్యం పైన కొద్దిగా నేను ఉపదేశించబడుతున్నాను. ఆ తర్వాత ప్రభు అంగీకరిస్తే ఈ రాత్రికి ఉపదేశించడం మాత్రమే కాదు, కానీ వాక్యములో నుండి కొద్దిగా బోధించడం కూడా అవుతున్నది. 2 స్థలముల నుండి నేను చదువుటకు ఆశపడుతున్నాను. అది పాత నిబంధనల నుండి కూడా, ఒకటి సంఖ్యాకాండం 13:30, ఆ తదుపరి యెహోషువ 1:9. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనం నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించడానికి మన శక్తి చాలు. నన్ను మరియు ఆ తర్వాత యెహోషువ 1:9, నేను నీకు ఆజ్ఞాపించుగాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ప్రభు తన ఆశీర్వాదాన్ని ఆయన వాక్యానికి తోడు చేయనుకైక నేను వాక్యమునే ప్రేమిస్తాను. ఈ ఉదయం పాఠము కొరకు నేను చెప్పాలనుకుంటే ఇక్కడ పూర్వోత్తర సందర్భము తెలుసుకుంటానికై దేవుడు తన మాటను నిలబెట్టుకుని అను పాఠ్యాంశముగా ఇక్కడ ఇది చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు దానిపైన మనము వారములు వారములు గడపగలము, సంవత్సరముల కాలము ఉజ్జీవ కూటాన్ని జరిగించగలము. అయినప్పటికీ ఆ పాఠం పైన దేవుడు ఆయన వాక్యమును కాపాడును అను దానిపైన ఆరంభములు ఏ విధముగా ఉన్నదో నిర్మలంగా ఉన్నదో ఆకరణ అలాగే ఉండును. దేవుడు చేయలేనిది ఒకటి ఉన్నది, దాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసేవా? దేవుడు చేయలేనిది ఒకటి, అది అపజయము. ఆయన ప్రతిదీ చేయగలడు, ఓడిపోడు తప్ప. ఆయన అపజయం ఎరుగడు, ఓడిపోడు. కనుక ఈ ఉదయం మన యొక్క మహాపవిత్రమైన నమ్మకం అపజయము తప్ప అన్నియును ఆయన అన్నియును చేయగల ఆ ఒకరి పైన ఆ ఆశ్చర్యకరుడి పైన ఉన్నట్లయితే నిరంతరముందు ఆయన వాక్యం పైన మనమెంతటి నమ్మకం ఉంచవలసి ఉన్నదే కదా. గత సంవత్సరాల్లో దేశ దేశాలు నేను దాటిపోయి చూసినప్పుడు పరిస్థితులు ఎలాగో శిఖరాన్ని చిన్నవో చిన్న మూడి నమ్మకాలు పెరిగి వచ్చుచున్నవో నేను చూసినప్పుడు నా హృదయము కుంగిపోయినది. ఆ దినాన మనం ప్రతిష్ట చేసినప్పుడు లేక మూలరాయిని వేసినప్పుడు ఆ మూలరాయి పైన ఏమి వ్రాసి ఉన్నది అది నా జ్ఞాపకం బహుశా తేటగా గుర్తు వచ్చినది. ప్రభు నన్ను మేల్కొనిపోయాడు. ఆ దినములలో దర్శనం అంటే ఏదో ఎరుగు ఉన్నప్పటికీ 23 సంవత్సరాల క్రితము 1933లో ఇంటి కప్పులోని పొగగొట్టములోని నేను చూస్తూ ఉన్నాను. ఆ దర్శనం కలిగినప్పుడు నేను కూర్చున్న దగ్గరకు 5 అడుగులు లేదా కొంచెం ఎక్కువ ఉంటుంది, సుమారు 24 సంవత్సరాల క్రితము అని అనుకుంటున్నాను. ఇప్పుడే నేను పొగగట్టంలో అప్పుడు నేను పొగగట్టంలో వైపు చూస్తూ ఉన్నాను. నేను పెళ్లి చేసుకునక మునుపు అదే ఎంతో కాలం ముందుగా నేను ఒంటరిగా ఉన్నాను, ఇంటిలో ఉన్నాను. అప్పుడే ఈ ఆలయాన్ని మేము కట్టాము, మనం కట్టాము. ఆ ఉదయం మూలరాయిని పెట్టాము. ప్రభు నాకు దర్శనమిచ్చినప్పుడు నేను మేల్కొని కిటికీ వైపు చూశాను. అది జూన్ మాసం, మరియు పూల చెట్లు అవి పూత పట్టి వీక్షించిన సమయం. అక్కడ నేను బయటకు నడిచి వెళ్తున్నట్లుగా అనిపించినది లేక అలాగున్నది. నేను ప్రభుని యేసును చూశాను, నా మందిరాన్ని చూశాను. ఆయన నాకు ఉచ్చరించి చెప్పాడు, ఇది నా మందిరము కాదు అని. ఆకాశము కిందకు నన్ను తోడుకుని పోయాడు. మీలో చాలా మందికి ఆ దర్శనం తెలుసు, ఎందుకంటే అది వ్రాయబడి ముద్రించబడినది. బహుశా 4-5వ ముద్రను అనుకుంటాను. సుమారు 100,000 పుస్తకాలు ముద్రించబడినది. 17 విధములైన భాషల్లోకి అది వెళ్లిపోయినది. మాట వెంబడి మాట అది ఏ విధముగా నెరవేరినదో గమనించుడి. ఎన్నడూ అపజయం ఉండలేదు. ఏ విధముగా మనము చిన్న ప్రియమైన గుంపైనది, ఎలాగైనా ప్రభు మనల్ని దీవించినది. ఆ తర్వాత ఒక స్థలములోండి ఇంకో స్థలానికి వచ్చి చివరికి సవార్తిక పొలములోనికి, ఇప్పుడు ప్రపంచంలోనికి అది ఎలాగో వెళ్లిపోయినది. ఈ సంగతులు ఎలాగో జరిగినవి, ఈ సమయం ఎలాగో వచ్చినది, ఏ విధంగా ప్రపంచము దురద చెవులు కలిగిన వారై బోధకులను ప్రోగు చేసుకునేది, సత్యమును విసర్జించి కల్పనా కథల వైపు తిరిగినది. ఆ తర్వాత వాక్యమును ప్రకటించము, వాక్యంపై నిలబడు అని ఆయన ఏ విధముగా చెప్పినది. నేనేం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ దేవుని నిత్యమైన వాక్యం మీద నిలబడు. ఈ ప్రపంచం యొక్క నిర్ణయ కాలపు ముగింపు గంటల్లో మనం ఉన్నాము. వార్తాపత్రిక తీసుకుని చూచి లేక రేడియో తిప్పి ఒకరు పశ్చాత్తాప పడుట అది నేను చూచుట్లేదు. నేనది చూడటం లేదు. నిర్ణయించబడిన ఒక ఘనమైన దాని యొక్క సాయం సమయమున మనం ఎలాగున్నామో అది చివరికి ప్రకృతి చూస్తున్నది. ప్రపంచం వణుకుతున్నది, అది దాని అగ్ని పర్వతాలను విరజమ్ముతున్నది, దానికి నరముల వణుకు పుట్టుకొచ్చినది. ఆ గంభీరమైన భూకంపాలు వణికించి రహదారులను పగలగొట్టినది. ఎగురుతున్న సాసర్లు క్షపణలు భూమి చుట్టూ గిర్రెలు తిరుగుతున్నవి. దేశాన్ని 5 నిమిషాల్లో వినాశనం చేస్తుంది. మనము అంచే కాలములో ఉన్నాము. ఒకటి తీసుకుంటున్నది, దాని నిలుపుచే మార్గము లేదు, ఒక దారి లేదు. అందులో ఉన్న ఒకే ఒక మార్గము కలదు, అది పైనున్నది. దాక్కుంటానికి ప్రయత్నించే మార్గము లేదు, దాక్కుని మార్గం వేరే లేదు. అయితే ఒకటి ఉన్నది, నేను ఒక చిన్న కుర్రవాడైన బోధకుడుగా ఉన్నప్పుడు ఇక్కడ చిన్న ఆడపిల్లలు పడుతూ ఉండేవారు. వారు ఇలా పడేవారు, ఇక్కడ దాగుచోటు ఏది లేదు, నా ముఖము దాక్కుంటానికి బండ యుద్ధకు నేను వెళ్ళాను, అయితే బండలు ఇక్కడ దాగుచోటు లేదని కేకలు పెట్టినవి. అయితే దాగుచోటు ఒకటి ఉన్నది, యెహోవా నామ బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఈ అంత్యకాలంలో ఈ దాగుచోటు మనకున్నందుకు మనం ఎంత ఆనంద భరితులము. ఈ గంభీరమైన గురుతులు కదలు చూడటం మనం చుట్టూ చూస్తున్నప్పుడు ప్రభుత్వమైతే రానున్న ఈ ఉద్యమ కుటాల్లో నేరుగా నేను ఆది కణంలోకి వెళ్లిపోయి ఈ ఘనమైన ప్రాముఖ్య అంశాలు తీసుకుని వస్తాను. అది మనం అంతమున ఉన్నాము అను దానిని. మనం ఇక్కడే ఉన్నాము. నేను నమ్ముతున్నాను ప్రస్తుతం ఉన్న ఈతరమే, ఇప్పుడు భూమిపై ఉన్న ఈతరమే ప్రభు అయిన యేసు రాకను చూచును. నాకు 48, నేను చూడకపోవచ్చును, నాకు తెలియదు, అది రేపు కావచ్చును. ఆ నీతి మొదల రాకడను కాలం యొక్క అంతమును చూచు కొందరు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనలో అనేక మంది అది నమ్ముతున్నాము, అనేక మంది అని నమ్ముతున్నాను. అది ఈ ఉదయం ప్రత్యేకించి ఈ ఆలయంలో ఉన్నవారు వృద్ధాప్యంతో చనిపోరు. ఏనాడు ప్రజలకు జరిగిన భయంకర విషయాలు జరుగు వరకు ఈ దేశంలోనే జరిగిపోతున్నవి, అది సత్యం. సహోదరుడా, ఇక న్యాయ తీర్పు తప్ప మరింకేమీ మిగలని కటాక్షపు సరిహద్దు కొనను మనము దాటిపోయి ఉన్నాము. అయితే నీతిమంతుడు అనీతిమంతుడితో శిక్షించబడ్డడు. దేవుడు వచ్చును, యేసు ఆయన సంఘమును విమోచించును. ఆయన్ని ఎదుర్కొంటూ మధ్యాకాశములకు మనము ఎగిరిపోదుము. ప్రతి విధమైన బాంబులకు లేక ఎటువంటి ఇబ్బందులకు మనం ఎంతో దూరంగా ఉంటాము. ఆ సమయమందు మనం భద్రపరచబడతాము. కాబట్టి చిన్నపిల్లలారా, త్వరగా మీ దేవుని ఎద్దుకు మరలకునుడి. దేనికోసమైనా లోకముతో తగులుకోవద్దు. ఈ నవీన యుగానికి దూరంగా ఉండు. ఈ నవ నాగరికత వేదాంత సిద్ధాంతాలకు దూరంగా ఉండు. కేవలము దేవుని గొర్రెపిల వైపే చూడుడి. ఎల్ల వేళల మీ బైబుల్ చదవండి, ప్రార్థించుడి. భయపడవద్దు, సంతోషంగా ఉండి. సంఘం యొక్క విమోచన సమీపంగా ఉన్నది కాబట్టి మనకై ఎవరైతే మృతి చెందారో మనమాయన చూచినప్పుడు మన యొక్క పాఠము నేటి కాలానికి సరిపోలికగా ఒక విధంగా పెట్టబడి ఉన్నది. ప్రారంభించడానికి మొదటి లేఖము సంఖ్యాకాండమందు నేను చదువుతూ ఉన్నాను. అది మహాబలమైన దేశము నుండి పిలువబడిన జనులు సమీపంగా వచ్చి న్యాయ తీర్పును తమపై తెచ్చుకున్న ప్రజల గురించి మాట్లాడటవుతుంది. అది ఏ దేశమైనా లేక ఏ సంఘమైనా లేక ఏ గృహమైనా లేదా ఏ వ్యక్తి అయినా పాపము శిక్ష పొందకుండా విడిచిపెట్టబడదు అని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. పాపము న్యాయ తీర్పును ఆధారము చేసుకుని సంవాదం చేయబడుతున్నది. వేరే మరొక మార్గము ఉండదు. నేను తప్పు చేశాను, ఇప్పుడు మంచి చేస్తాను అంటే అది ప్రాయశ్చిత్తం జరగదు. అదేం పనిచేయదు. సమాధాన సంధి, సమాధానపు విధము నీకు నీవు చేయలేవు. ఎందుకంటే ఎప్పుడో సమాధాన పరచబడి ఉన్నది. తప్పు చేసేవని నువ్వు ఒప్పుకుంటావు, తర్వాత నీ వచ్చి సరిచేసుకో. కాబట్టి పాపము నిర్వాహకము చేయబడవలసి ఉన్నది. ఎల్ల వేళల్లో కూడా దేవుడు పాపమును తీర్పు ద్వారా నిర్వాహకం చేస్తాడు. ఆ హేతువు చేతనే కల్వరి పైన ఆయన జరిగించిన మరణమునకు ఆయన చనిపోయాడు. ఎందుచేతనగా పాపము అంతటి భయంకరమైనది. పాపము యొక్క తీర్పు ఆయన పైన మోపబడి ఉన్నది. వారి యొక్క పాపమును మోసిన వానిగా ఆయన నమ్మి ఆయన అంగీకరించడం ద్వారా ఎవరు ఉచితముగా విడుదల పొందగోరుతారో అట్టి వారికది వారిపై మోపబడెను. అట్టి వారిది మనమెంత మంచివారమని కాదు, కాని మనమెంత ఆయన నమ్మి అంగీకరించామని. మరియు మనము ఆయన అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చును. అదే మంచి భాగము. మనం ఏమేమి చేశామని అది కాదు, ఆయన ఏమి చేశాడా అని అది. ఇంకా ఆయన మనక ఏమి చేశాడా అది అది. అదే మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడింది, మన దోషులను బట్టి నలగొట్టబడింది, మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది, అతని పులిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది అని. వీరు ఐగుప్తు దేశంలో సుమారు 400 సంవత్సరాలు ఉండి ఉండేది. అదంతా మనం పరిచయం కలిగి ఉన్నాము. ఏ విధముగా ఇశ్రాయేలు గంభీరముగా సాగి వెళ్ళినది, అక్కడ ఎలాగూ వారు ఉన్నది, వారి పైన ఇశ్రాయేలును దేవుడు తిరిగి పంపినది మనమంతా పరిచయం కలిగి ఉన్నాము. వారిని వారు ఎంతగానో బాధించారు, ఎందుకనగా వారు అలాగ చేయుదురని దేవుని వాక్యము సెలవిచ్చినది కనుక. దేవుడు అబ్రహాముకు అతని ప్రజలు పరాయి దేశంలో 400 సంవత్సరాలు ఉంటారని తెలియజేశాడు. వాగ్దాన కాలం సమీపమైనప్పుడు ప్రతి జరగటానికి దేవుడు సిద్ధపరిచాడు. అది నేను ఆలోచించేస్తున్నప్పుడు నేను దాన్ని ఎంతో అభిమానిస్తున్నాను. బహు బాధాకరమైన సమయమందు ఒక్క నిమిషం కూడా ఆయన ఆలస్యం చేయలేదు. ఆయన ఎల్లప్పుడూ సమయంలోనే ఉంటాడు. మనము అలాగుంటే ఎంత బాగుంటుంది. మన విషయాన్ని నెట్టుటకు త్రోసిపుచ్చుటకు యత్నము చేస్తాము. మనము మన సమయము కొరకే అది చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అయితే మనం అది చేయలేము. దేవుడు ఆయన సమయంలో ఆయన చేస్తాడు. మనము దాన్ని మరో దానిగా చేయలేము. నిన్న మా తలుపు ప్రక్కన ఉన్నవారు పెరటి వెనుకలో నా సహోదరి ఓట్స్ ఉంటున్నది. ఒక చెట్టుగా మారిపోయిన చిన్న కోకున్ పురుగును మేము గమనిస్తున్నాము. గాలి ముందుకు వెనుకకు విచుతూ ఉన్నది. ఆమె దాని గురించి చెప్తున్నది స్ట్రీమ్స్ ఆఫ్ ద డెజర్ట్ ఎడాలోని నీటి ఊటలు అని అనుకుంటాను. కోకున్ పురుగును కూర్చి ఒక వ్యాసం చదివిందని ఆమె చెప్తున్నది. అది చిన్న పురుగు అందులోకి వెళ్లిపోయి చల్లదనములో తనను తాను కాపాడుకుంటానికి దాని చుట్టూ చిన్న గవ్వగా తయారైపోతుంది. అయితే కాలం వచ్చేప్పటికీ ఆ చిన్నదానితో సంబంధం ఉన్న ఇతడు ఆ చిన్న కోకున్ పురుగు గిరగిర కొట్టుకోటానికి కుక్కలు పెట్టట చూశాడు. దాని గురించి ఎంతో జాలిపడ్డాడు. కాబట్టి వారు ఆలోచించేశారు, ఆ చిన్న పురుగు బయటికి రావడానికై దాని చివరి కొద్దిగా కత్తిరించాలని అనుకున్నారు. ఎందుకంటే అక్కడి నుండి అది బయటకు వచ్చిన తర్వాత దానికి రెక్కలు రాబోతున్నది. అది ఒక చిన్న పురుగుగా లేక చిన్న దాని వలె అది లోపలికి పోయినది. అది రెక్కలు కలిగిందై మహిమ రూపానికి బయటకు వచ్చినది. అది అక్కడ కుక్కలు పెడుతున్నప్పుడు, లాక్కుంటున్నప్పుడు, బిగుసుకుంటున్నప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు, కరుసుకుంటున్నప్పుడు, కుక్కును పురుగు నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు దాన్ని చూచి జాలిపడ్డారు. కాబట్టి వారు అనుకున్నారు ఒక విధంగా కొద్దిగా కత్తిరిద్దాం అనుకున్నారు. కనుక కత్తిరి తెచ్చి దాని చివర కత్తిరిద్దాం అనుకున్నారు. వారు దాని చివరి కత్తిరించగా ఆ చిన్న పురుగు బయటికి వచ్చింది. అయితే అది ఇక సరిగా లేదు, ఎందుకంటే దాని శరీరంలో ఎటువంటి బలము లేదు. అది తన రెక్కలు వినియోగించుకోలేదు. ఆ విధంగా మనము జత చేయే ప్రయత్నం చేస్తున్నాము. బలిపీఠం ఎదుగు రా, అది చెప్పు, ఇది చెప్పు, లేక ఇంకొకటి చెప్పు. ఆ విధంగా ప్రజలను దేవుని ఎదుగు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాము, లేక ఆలయంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, లేక క్రీస్తు ఎదుగు. వారు దానిని హో హో అని చేయని, అంతే. దానికై నీ పని నీవు చేయి, అంతే. నీవు వారికి కొద్ది కొద్ది దారులు ఏర్పాటు చేసేవా? వారు ఏనాడు నిలబడలేదు. దేవుడు వారికి నిజమైన జన్మ ఇచ్చే వరకు వారు పనిచేసి ప్రయాసపడుట నేను చూడాలని ఆశపడుతున్నాను. ప్రకృతి రీత్యా ఆ విధముగానే వారికి నిజమైన జన్మ ఇచ్చుటకు. ప్రజలు అంటారు, బిడ్డా నీవు ప్రార్థన చేస్తే సరిపోదు అనుకుంటున్నాను అని అంటారు. నీవు ఎగిరేంత వరకు అక్కడే ఉండు. అది మాత్రమే, అది చేయు మార్గం దేవునికి ఉన్నది. సరే, నీవు మంచివాడివిగా ఉండాలనుకుంటే అలా వెళ్లిపోయి సంఘంలో చేరిపో. అమ్మ కూడా అదే ఆలయానికి వెళ్తుంది. అది మంచిగా ఉంటుంది. అయితే మీకు తెలుసా, అయితే ప్రాణమిచ్చుటకై అది మరణాన్ని కోరుకుంటుంది. మనం చనిపోవలసి ఉన్నది. ఎంతవరకనగా కొత్త జీవం వచ్చే వరకు మనమంతగా చావలసి ఉన్నది. అప్పుడు మన రెక్కలు ఉపయోగపడుతుంది. మన అనుభవం మనకు ఉపయోగపడుతున్నది. మనకున్న అనుభవం ఇతరులకు మరియు మనకు ఉపయోగపడును. ఇశ్రాయేలు సంసిద్ధంగా లేరు, అయితే దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయనకు చిన్న ఆ బిడ్డ జన్మించాడు, పేరు మోషే. అతను 40 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలును బయటకు తెచ్చుకొనుటకై అక్కడే ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు సంసిద్ధంగా లేరు. వారు సంసిద్ధంగా లేని కారణం చేత 20 సంవత్సరాల వరకు లేదా 40 సంవత్సరాల వరకు వారు శ్రమ పడవలసి వచ్చినది. అక్కడే ఐగుప్తులు 40 సంవత్సరాలు వారు శ్రమించవలసి వచ్చినది. వారు సంసిద్ధ పడినట్లయితే 40 సంవత్సరాలకు ముందే వారు బయటికి వచ్చి ఉండేది వారు. దేవుడు సంసిద్ధంగానే ఉన్నాడు, ఎందుకనగా వాగ్దానం సమీపమవుతున్నది. ప్రజలను సంసిద్ధపరచుటకు ఆయన వాక్యం నెరవేర్చుటకు భూమిపైకి దేవుడు ఒక దేవదూతను పంపుతున్నాడు. ఏలియనగా దేవుడు ఎల్లప్పుడూ తన మాటను నిలబెట్టుకుంటాడు. ఆయన మోషేతో చెప్పాడు, నేను నా ప్రజల యొక్క బాధ్యత చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టే వారిని బట్టి వారి మొర్రను వారి మూలుగలు నేను వినింటిని. నేను జ్ఞాపకం చేసుకున్నాను, నా యొక్క వాక్యమును నా యొక్క వాగ్దానమును నేను జ్ఞాపకం చేసుకున్నాను. 400 సంవత్సరాలు గడిచిపోయినవి, ఆయన ఇంకా దేవుడు ఆయన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంపూర్తిగా 2000 సంవత్సరాలు గతించిపోయినవి, ఆయనను దేవుడు ఇంకా తన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళదను, నేను ఎక్కడ ఉందనో మీరును అక్కడ ఉండదు. వాగ్దాన సమయం సమీపించుతున్నదని నేను నమ్ముతున్నాను. గమనించు, ఆయన మాట్లాడుచు సంక్షిప్తపడుచున్నప్పుడు 400 సంవత్సరాలు దాటిపోయినవి. దేవుడు ఆయన వాక్యముతో ఆయన సమీపములో ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాము, 40 సంవత్సరాల కాలంలో ఈ మాటలు చెప్పుటకు ఇక్కడ నేను కొంచెం సేపు నిలుపు చేయవచ్చా? నీవు నన్ను నిర్వచించగలవు, ఎందుకనగా ఇది తిరిగి అక్కడ టేపు పైన ఉండబోచున్నది. నేను నమ్ముతున్నాను ప్రభుని యేసు రాకడ నిర్ణయ కాలము దాటిపోయినది. ఆ నిర్ణయ కాలం ఎంతో కాలం కిందట అని నేను నమ్ముతున్నాను. అయితే అది సంఘమును గురించి, ఆయన్ను కలుసుకుంటానికి సంఘము సంసిద్ధము కాలేదు, సంసిద్ధంగా లేదు. మీరు గమనించితే ఆయన చెప్పినాడు నోహు దినములో ఉన్న రీతిగా అది ఉండును. నోహు దినాలలో జల ప్రళయక ముందు ఎలాగుండెనో అలాగు. ఎవరు నశించుట దేవుడు ఇచ్చించుట్లేదు, కాని అందరూ మారు మనసు పొందవలనని. తరువాత ఆయన ఎంతో బాధపడ్డాడు. జల ప్రళయ స్థితి దాటిపోయినది, ఐగుప్తులో అది దాటిపోయినది. మీకు అర్థమైందా? జల ప్రళయపు నాశనమప్పుడు అది సమయము దాటిపోయినది. న్యాయ తీర్పులో నాశనము ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అది సమయము, అది ఆ దారి దాటిపోయినది. 40 సంవత్సరాలు మరెక్కువ కాలము. అయితే దేవుడు నిర్ణయించుకున్నాడు, ఆయన వాక్యము తిరిగి ఆయన ఎద్దుకు మరలకునేటకు దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆయన వాక్యమును ఆయన కాపాడుటకు ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన వాక్యమును ఆయన కాపాడవలసి ఉన్నది. ఆయన దేవుడై ఉండగలందులకు ఆయన అది చేయవలసి ఉన్నది. ప్రతి దానిని ఆయన మార్పు చేయవలసి ఉన్నట్లయితే కృపను బట్టి ఆయన చేయును. అందుచేతనే నేను చెప్తున్నాను, సంఘము తనకు తాను ఆమె సంసిద్ధపడవలసినట్లయితే సంసిద్ధపడటం అది నీవంతు. పెళ్లి కుమార్తె తనకు తాను సిద్ధపరచుకుని ఉన్నది. వస్త్రములు ఇవ్వబడినవి, అవి సంసిద్ధంగా ఉన్నవి. అయితే ధరించుకోవడానికి నీవు సంసిద్ధపడవలసి ఉన్నది. సంఘము ఆమె తనకు తాను సంసిద్ధపడి ఉన్నది. ప్రియులారా వినండి, సంఘము తాను సంసిద్ధపడినట్లయితే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. ఈ పరిశుద్ధులైన ప్రజలు వారు తమకు తాము సరిచేసి కొనకపోతే, జీరా తిరిగి వేసుకొనకపోతే, సువార్త యొద్దకు తిరిగి రాకపోతే దేవుడు మరొక దాని నుండి పుట్టించగలడు. ఆయన కెథలిక్కుల నుండి, ప్రెస్బిటేరియన్ల నుండి, లేక దేనిలో నుండి తీసుకుని రావాలనుకుంటే దానిలో నుండి ఆయన చేస్తాడు. కొన్ని వారముల క్రితము ఓహియోలోని లిమాలో ఇక్కడ ఇప్పుడు కూర్చున్న వారిలో అనేకులు చాలా మంది ప్రెస్బిటేరియన్ల నుండి, బాప్టిస్ట్ వారిలో ఉండి, మెథడిస్ట్ వారిలో ఉండి వారు బలిపీఠం యొద్దకు ప్రవాహం వలె బయలువచ్చారు. వారు సువార్తకు ప్రతిస్పందన ఇచ్చారు ఎంతో ఎక్కువగా. హోలీనెస్ వారు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా సువార్తకు ప్రతిస్పందన ఇచ్చారు వారు. మన మనస్సులోకి ఇప్పుడే అది తెచ్చుకోవలసి ఉన్నది. ఆయన పరిశుద్ధ నామమున పిలువబడుచున్న వారమని అది ఆ విధముగానే ఉండనిమ్ము. ఆయన నామమున పిలువబడిన వారి కంటే అది ఎంతో ఘనమైనదని అర్థం. నీ కొరికి ఎవరు మృతి చెందారో ఆయనకై జీవించుటని దాని అర్థం. అది జీవితము, సమర్పణ జీవితము. ఓ మనకది ఎంతో కావాలి. బైబిల్ యొద్దకు తిరిగి వచ్చుట. ఇక్కడే కొద్ది కాలం క్రితము, కొద్ది రాత్రుల క్రితము అక్కడ కుటుంబంలో లూథరిన వారితో నేను చెప్తున్నాను. వారు అన్నారు ఆ లూథరిన వారికి అక్కడ కళాశాల యొద్ద ఆ దినమున పరిశుద్ధాత్మను 71 మంది పొందుకున్నారు. అటువంటి కళాశాలలు 5 ఇక ఇవ్వండి అని అడిగారు. నేను అక్కడ ఉండినప్పుడు అన్నారు అలాంటివి 5 మాకు ఇవ్వండి. ప్రభు 10 సంవత్సరాలు ఆలస్యం చేస్తే లూత్రుల వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఓ అది నిజమే. ఈ రాళ్ల వలన దేవుడు సమర్థుడు. ముడత మచ్చ కళంకము లేని సంఘమునకు సంఘమును సమర్పించుటకు ఆయన సమర్థుడు. ఆయన కృప చాలినంత ఉన్నది. ఆయన అమితముగా సమృద్ధిగా చేయగలడు. ఇక్కడే చాలా కాలం క్రితము నేను చెప్పాను, లూథరన్ వారు లోకానికి దీపమును పట్టుకున్నారు. ఏమి జరిగినది? లూథరన్ వారైన మీరు ఒకనాడు లోకానికి మీరు వెలుగైనట్లయితే మొదటి దిద్దుబాటు కాలం ఉంది. మీ వెలుతురుకు ఏమైనది? ఏ అది ఆరిపోయినదా? ఏ కారణము చేత అది ఆరిపోయినది? ఎందుకనగా మీరు దేవుని వాక్యమును విడిచిపెట్టారు. మీరది నమ్ముతున్నారా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించవలసి ఉన్నది. అది ఖచ్చితంగా సత్యము. అయితే దానికంటే ముఖ్యము నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. దాని వెనుక అటు తరువాత మెథడిస్ట్ వచ్చినది. మెథడిస్ట్ వారైన మీరు శుద్ధీకరణ యగు దీపమును మీరు తీసుకున్నారు. గొప్ప ఉద్యోగం కొరకైనా దీపమగు టార్చ్ లైట్ ను మీరు పట్టుకుని ఉన్నారు. అది అంతా నిజమే. అయితే ఏమి జరిగినది మెథడిస్ట్ సంఘానికి? ఏమి జరిగినది? అది మీ దీపము ఆరిపోవడం చేతనా దానికి అది జరిగినది? కృప యొక్క ఖచ్చితమైన రెండవ పనియగు శుద్ధీకరణ మీరు బోధించారు. బైబిల్ ద్వారానే సత్యమును మీరు బోధించుదరి. అయితే ఆ విధముగా వెళ్లటానికి మీరు అనుమతి చుదరి. ఆ తరువాత దాని వెనుక వరముల పునరుద్ధరణతో పెంతికోస్త వచ్చినది. మీరు భాషలతో మాట్లాడారు. ఆ తరువాత దానిలో ఉండి సిద్ధాంతాన్ని మీరు తయారు చేశారు. ఆ తరువాత ఏమి జరిగినది? మీ దీపము ఆరిపోయినది. కారణమేంటి? కారణమేదనగా వాక్యముతో మీరు నిలబడలేకపోతురి. దేవుని వాక్యమును మనము తెరుచుచున్నాము. దేవుని వాక్యము తెరవబడినట్లుగానే మనము తెరుద్దాము. కాలము తెరవబడినట్లుగా, విజ్ఞాన శాస్త్రము తెరవబడినట్లుగా తెరుద్దాము. దేవుడు 6,000 సంవత్సరాల క్రితము చేసిన మనిషే ఈ మనిషి. అతనికి అవే బుద్ధి విజ్ఞానములున్నవి. అదే తెలివితేటలు అతను కలిగి ఉన్నాడు. అవే పంచేంద్రులను కలిగి ఉన్నటువంటి మనిషి అతడే. 1,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనిషి అతడే. అయితే చూడు, గతించిపోయిన 50 సంవత్సరాలలో అతను ఏ అభివృద్ధిని కలుగు చేశాడో చూడు. పడిపోయిన దేవుని కుమారుడు ఏమి చేశాడో చూడు. అతను యాంత్రిక బండ్లను, రేడియోలను, విద్యుత్ దీపాలను, ఆటం బాంబులను, జెట్ విమానాలను కనుగొన్నాడు. ఎంత త్వరితగతిన పురోగభిద్దో చూడు. విజ్ఞాన శాస్త్రమందు పుటలు చాలా త్వరగా తెరుచుకున్నవి, తిరుగుతున్నవి. దేవుడు ఆయన వాక్యమును మనము తెరవాలని కోరుతున్నప్పుడు ఒక సంఘ పాత సిద్ధాంతానికి మనము తగులుకొని అక్కడే ఉండటానికి ఆశ కలుగుతున్నాము. మనము కడవర దినమున జీవిస్తున్నాము. లోయలోని లిల్లీ పువ్వు ప్రకాశించినట్లుగా దేవుని ఘనమైన రూపవతి యొక్క సంఘము తన కోళ్లపై నిలబడవలసి ఉన్న సమయంలో మనము జీవిస్తున్నాము. అయితే మనము వెనుకనే ఉండి ఉన్నాము. నేను ప్రెస్బిటేరియన్కు సంబంధించిన వాడను, మెథడిస్టుకు సంబంధించిన వాడను, పెంతికోస్టుకు సంబంధించిన వాడను. నేను అది లేక ఇది. ఓ ఎంతటి హీనము! మనము తెరవబడవలసి ఉన్నది. దేవుని ఆత్మ కృంభరించబడుచున్నది. చిన్న జీరులుగా కాదు, ఒక చిన్న బాప్తిసముగా కాదు. అయితే బాప్తిసం వెంబడి బాప్తిసము ఒక ప్రత్యక్షత కాదు. నీతి మంత్రి విశ్వాసములుగా జీవించును అని కాదు, లేక శుద్ధీకరణని కాదు, లేక ఆత్మవరణని కాదు. అయితే ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత, బలము వెంబడి బలము, మహిమ వెంబడి మహిమకు. ఎందుకని? రహదారిపై మనం ఉండవలసి ఉన్నది. కొని పోబోయుటకు సంసిద్ధంగా ఉండవలసి ఉన్నది. మరి మనం పాత విషయాలపైనే జాగు చేస్తున్నాము. మేము వెనుకకు నడుస్తామని చెప్పుకుంటూ మనము ముందుకు సాగి వెళ్దాం. ఆ హెబ్రిల్ అన్నారు, మనం ఇక్కడ బాగా భుజిస్తున్నాము. మనము కఠినంగా పనిచేసినప్పటికీ మాకున్నవన్నీ మాకు ఉన్నవి. మాకు వెల్లుల్లిపాయలు, కుండలున్నవి, మొదలైనవి మాకున్నవి. కనుక మనం సంతృప్తి చెందుతాము. అయితే మోషేకు ప్రత్యక్షత ఉన్నది. దేవుని సన్నిధానంలో అతడు ఉంటున్నాడు. అతనికి ఒకటి ఉన్నది. అనేక 100 సంవత్సరాలకు మునుపు ఉన్నటువంటి ఆ దేవుడే ఆ దేవుడు అని అతడు తిరిగి వెళ్లిపోయి వారికి చూయించాడు. ఆయన అదే దేవుడై ఉన్నాడని రుజువు చేయడం కొరకై అతడు అద్భుతాలు, సూచికలు వారి ఎదురు చేశాడు. ఓ ఆయన నామము, ఆయన నామానికి స్తుతి పెంచబడును కాక. ఆయన నిన్న, నేడు, యుగ యుగాలు ఒక్క రీతిగా ఉన్నాడు. నిన్నే కాలములు మారును, సమయములు మారును, ప్రజలు మారుతారు. అయితే దేవుడు అలాగే నిశ్చయంగా ఉండను. అన్ని వేళల్లో కూడా ఆయన ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. ఆయన వాక్యం నిరంతరము సత్యమే. ఆయన దాని నుండి కుడికి గాని ఎడమకు గాని కదలలేడు. ఆయన అలాగనే ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత ఏమి జరిగిందో చూద్దాము. అద్భుతాలతో మోషే ఇక్కడికి వచ్చాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను దేవుని చూశాను. దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. అతని దైవిక స్వస్థత కార్యాలు జరిగించాడు. అతని మరొక కార్యమును ఒక అద్భుతమును జరిగించాడు. సాక్షాత్తు ఆకాశమందున్న దేవుడు అతనికి అగుపించాడని వారికి చూపించాడు. పరలోక సంబంధమైన ఆ ఉనికి కనబడిందని అనేక సంవత్సరాల తర్వాత దేవుడు ఇంకా జీవిస్తున్నాడని అతను చూపించాడు. దేవుడు అతన్ని పంపి ఈ విధంగా చెప్పాడు, ఉన్నవాడు మీ ఎద్దుకు పంపి ఉన్నాడని వెళ్లిపోయే వారికి చెప్పమని అతనికి చెప్పాడు. ఉండినవాడు ఉండబోవాడు అన్నది కాదు, ఉన్నవాడు ప్రస్తుత కాలము అది, ఇక్కడ నేను ఉంటిని అని కాదు. దేవుడున్నానని చెప్పుకుంటూ అద్భుతకరం జరుగు దినాలు గతించిపోయినవి, దైవిక స్వస్థత ఆశీర్వాదాలన్నీ గతించిపోయినవని ఎలా చెప్పగలరు? ఇంకా చెప్తారు, ఆయన జీవము గల దేవుడు, నేను ఉన్నవాడను అని చెప్తారు. ఆయన నేను ఉన్నవాడను అయినట్లయితే మండుచున్న పొద యొద్ద ఉండదు ఎంత నిజమో అదే అంత వాస్తవము. ఆయన అక్కడ అగుపించిన మహోన్నత నామము ఏ పండితుడు ఇంకా దానిని అనువదించలేకున్నాడు. JBHU వారు దాన్ని యెహోవా అని పిలిచారు. అది కాదు, ఎవరు దానిని అనువదించలేరు. ఎందుచేత అది నిత్యుడగు వాడు. ఆమేన్. ఆయన వెలుగులో నివాసమును, ఆయన నిత్యత్వములో నివాసమును, ఆయన అమర్త్యతలో నివాసమును, నిరంతరము ఉండును. నేను ఉన్న వాడును. హల్లెలూయా. నా యొక్క విశ్వాసము ఆ యొక్క స్థిరమైన రాయి మీదనే ఉంటున్నది. ఆ స్థలానికి నీవు లంగరు వేసుకున్నప్పుడు ఏది నీకు హాని చేయలేదు. తుఫాను కదిలించవచ్చును, ఊపవచ్చును, అయితే తెర లోపల నా రంగులు పట్టుకుని ఉన్నది. దాని నుండి ఏది నిన్ను కదిలించలేదు. విమోచనకై వారి యొక్క సమయం ఉండగా దాన్ని వారు చూడలేకపోయారు. ఆ విధంగానే సంఘానికి విమోచన సమయము, ముందుకు సాగు ఆజ్ఞలు, అది సంసిద్ధంగా ఉన్నది. స్నేహితుడా చూడు, మొదట వారికి ఉన్నది ఏంటి? వాక్యము. రెండవది ప్రవక్త. మూడు వారు నడిపించడానికి వారికి మార్గము చూపించుటకు దేవదూత. ప్రతి ఒక్కరు వారు ముగ్గురు ఒకరికొకరు ఏకీభించారు. వాక్యము ప్రవక్తతో ఏకీభించినది, ప్రవక్త వాక్యముతో ఏకీభించాడు, దేవదూత వారు ముగ్గురు ఏకీభించారు. వాక్యము ప్రవక్త దేవదూత వారు ముందుకు సాగుటకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రభు అయిన దేవుని నామం స్తుతించబడు కాక. మనము అంతే కాలంలో ఉన్నాము. వాక్యము ప్రవక్త దేవదూత వారు ముగ్గురు ఏకీభించారు. ఒక గొప్ప ఘనమైన సాక్ష్యము. దేవుడు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాడు, ఇద్దరు ముగ్గురు సాక్ష్యము ద్వారా ప్రతి ఒక్క మాట స్థిరపరచబడవలను. నిజమైన ప్రవక్త నిరంతరం వాక్యముతో ఏకీభిస్తాడు. ఏ దేవదూత అయినా సత్యానికి సాక్షి అవుతాడు. ఆమేన్. ముందుకు సాగు ఆజ్ఞల కొరకు మనము సంసిద్ధపడదాము. ఖచ్చితము. ఆయన ప్రజలను బయటకు తీసుకుని వచ్చాడు. వారు మార్గాన ప్రవక్తకు ఎదురు తిరుగుతా దేవుని దూతకు, దేవునికి ఎదురు తిరిగారు. వారు ఇబ్బందులు పడ్డారు. బైబిల్ తెలుపుతున్నది మిశ్రిత జనము వారితో కూడా బయలువెళ్లేది. ఒక మిశ్రిత జనము బయటికి వచ్చినది. అది ఏంటి? దైవ సంబంధమైనది ఒకటి జరిగినది. అద్భుతాలు సూచికలు జరిగినవి. ఏ వ్యక్తి అయినా మానవుడు అతను ఎక్కడి నుండి వచ్చినాడో తెర వెనుక చూడవాలని ఆశపడతాడు. ఒక దినమున అతను ఎక్కడికి వెళ్తాడో దానిని తెర వెనుక చూచుటకు అతడు ఆశపడతాడు. అయితే అనేక సార్లు దైవ సంబంధమైన కార్యాలు జరిగినప్పుడు అప్పుడు మిశ్రిత జనాంగం వెంబడిస్తారు. లూథర్ దినాల్లో అదే జరిగినది. ఆ దినం నుండి దేవుడు వారిని బయటకు తెచ్చుటకు ప్రయత్నం చేశాడు. లూథర్ దినాలలో నీతి మంత్రులు విశ్వాసమూలగా జీవించును. వారు దాన్ని పరీక్షించారు, శోధించారు, అలాగనని కనుగొన్నారు. ఒక మిశ్రమ జనాంగం బయటకు వెళ్లినది, బయలువెళ్లినది. లూథర్ వెళ్లిన వెంటనే ఏం జరిగినది? సంఘాన్ని వారు నిర్మాణకు చేసి ఒక పెద్ద మత సంబంధమైన పద్ధతులతో తయారు చేశారు. వారు దాన్ని చేసినప్పుడు సంఘము తిరిగి గూటిలోనికి వెళ్లిపోయినది. ఆ వెనువెంట జాన్వెస్లి వచ్చాడు, మధ్యయుగంలో మహాగంభీరమైన వీరుడు. అతడు అడుగు పెట్టి ఆంగ్లికన్ సంఘాన్ని ఎదిరించాడు, కెథలిక్ సంఘమును ఎదిరించాడు, లోకమును ఎదిరించాడు. అనగా పరిశుద్ధ దేవుడు చెప్పాడు ప్రజలు పరిశుద్ధులై ఉండవలనని. అతడు దేవుని వాగ్దానం పైన, ఆయన వాగ్దానం పైన నిలబడ్డాడు. అతడు ఒక అద్భుతాన్ని తెచ్చాడు. ఏం జరిగినది? మిశ్రిత జనము అతనితో బయలుదేరటకు ఆరంభించారు. వెస్లీ వెళ్లిపోయిన తర్వాత మిశ్రమ జనాంగం లోపల ప్రవేశించినది. వారు ఏమి చేశారు? సంఘాన్ని కలుషితము చేశారు. ఎంతవరకనగా అనేక మంది వారిలో రక్తమును గుచ్చిన పాటలు వారి పాటల పుస్తకాలలో లేకుండా చేశారు. నిజం. దాని వెనుక పెంతికోస్తు వరములు కనుగొట్టడానికి ప్రారంభించినది. వారు వరములు పొందిన వెంటనే ఆ గుంపు అంతటితో ఆ గుంపంతట్లో అతి చిన్నది భాషలు మాట్లాడుట, అదే చివరిది ఆఖరిది. దేవుడు చిన్నవాడితో ఆరంభించాడు, అవి కూడా వారు పట్టుకోలేకపోయారు. వారు వరముల వరుసలో మొట్టమొదటిది బుద్ధి వాక్యము, రెండవది తెలివి. నీకు బుద్ధి లేకపోయినట్లయితే తెలివితో నీవేమి చేయగలుగుతావు? మొదటిగా శ్రేష్టమైనవి వెతుకు. నీకు బుద్ధి లేకపోయినట్లయితే తెలివితో నీవేమి చేయగలుగుతావు? లేక భాషలతో మాట్లాడటం వలన ఏమి చేయగలుగుతావు? లేక ఈ మిగతా వాటి వల్ల ఏమి చేయగలుగుతావు? దానికి బుద్ధి కావలసి ఉన్నది, అది దైవ జ్ఞానము తీసుకుంటున్నది. సొలొమోను చెప్పాడు, దాన్ని నీవు తల్లి అని పిలువు అని. అవును, అయితే వారు ఏమి చేశారు? పెంతికోస్తు వారు భాషల మాట్లాడటం స్వీకరించారు. దానిలో నుండి సంఘశాఖను వారు తయారు చేశారు. వారు వెళ్లిపోయి ఇలాగన్నారు, అది ఇదే అని అన్నారు. నిజం, వాళ్ళు అలా చేశారు. ఒక మిశ్రమ జనం వారితో వెళ్లిపోయారు. ఈ రోజు పెంతికోస్తు వారికి ఏమి జరిగినది? వాటిలో రెండు కుటుంబాలు ఉన్నవి. వాటిలో ఒకటి చల్లగా నులివెచ్చగా గట్టిగా గంజి వలె బెగదీసుకున్నట్లుగా ఉంటున్నది. ఆ తర్వాతది పెద్ద మూఢ నమ్మకాల ముద్ద. వారి చేతుల్లోని నూరె కారటం, రక్తము కారటం, దేశమంతటా ప్రతి చోట పరిశుద్ధాత్మకు రుజువని దాన్ని పిలుస్తారు. ప్రజల్లో ఉండి ఎగిరి దుకుట, కప్పలు బలులు, తర్వాత దాని మధ్యములో మొదలైన చోట పెట్టుట. ప్రతిపక్కకు తెలుసు దయ్యానికి బాహ్య శరీరము ఉండదని. అందరికి తెలుసు యేసుక్రీస్తు రక్తము ఒక మనిషిని తడిపినప్పుడు అది శరీరంలోనున్న దేహము. క్రీస్తు ఎప్పుడో వచ్చాడు అనున్నది, అలాగైతే అది తప్పు. బైబిల్ చెప్తున్నది యేసు వచ్చినప్పుడు ప్రతి ముఖాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును. ఆయన రాకడా తూర్పున మెరుపు మెరసి పడమర ఎలాగు చేరును, అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. ప్రతి ముఖాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును. అది సత్యమని మనం ఎరుగుదము. అప్పుడు ఆ సంగతులు జరుగుట మనం చూచున్నప్పుడు, ప్రజలతో కలిసి మిశ్రమ జనాంగం వెళ్లవలసిందని మనం ఎరుగుదము. ఆ తర్వాత కొంచెం కలమైన తర్వాత ఒక గుంపు కూటమి ఒకవైపునకు వచ్చినది. ఒకరు మరోవైపునకు చేరుకున్నారు. అక్కడే మీ యొక్క మిశ్రమ జనాంగం ఉన్నారు. అక్కడే మీ స్పందన జరిగినది. అక్కడికే మీరు వచ్చారు. వారు ఆవితముగా చేసినప్పుడు కాదేశ బన్నియ అను స్థలానికి వారు వచ్చారు. వారు కాదేశ బన్నియ యొద్దకు చేరుకున్నప్పుడు ఇబ్బందులు సమస్యలు ఎక్కడైతే నెరవేర్పు జరగవలసి ఉన్నదో ఆ కాదేశు బన్నియకు వారు వచ్చున్నారు. చిన్న సంఘమా, అది మీరు గ్రహిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడే మనం ఒక క్షణము పిండాలని అనుకుంటున్నాను, జాగ్రత్తగా వినుడి. కాదేశ బన్నియ పరీక్ష సమయము. అక్కడ ఏ విధముగా కూడా ఆక్షేపములు లేవు. ఆయన ఎద్దుకు వచ్చే ప్రతి బిడ్డను దేవుడు పరీక్షించి పరిశోధించును. అది నిజమేనా? వారు అలా చేయబడతారని బైబిల్ తెలియజేస్తున్నది. ఆ శ్రమలు పరీక్షలు ఎప్పుడు వచ్చున్నది మనం గమనిద్దాం. దేశములకు పరీక్ష సమయం వచ్చును. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, నేను రాజకీయ కార్యాలను ఎరిగిన వాడిని కాను. దేవుడు తన సొంత దేశమును పరిపాలన చేయను. ఆయన ఈ దేశములను పరిపాలన చేయడు, దయ్యములు వీటిని నడిపించును. వాటిలో ప్రతి ఒక్క దానిని అవి అలాగని బైబిల్ తెలియజేస్తున్నది. దయ్యము ప్రతి దేశమును కార్యనిర్వాహకమును చేయును. గమనించు, దేశములకు పరీక్షా సమయములు ఎప్పుడు వచ్చినది? ఇస్రాయేలునకు పరీక్ష సమయం వచ్చినప్పుడు అది ఓడిపోయినది. అది అలా చేసినప్పుడు దేవుడు దాన్ని బబులోనుకు మలిపినాడు. ఒక్క దేశముగానే అది ఓడిపోయినది. రోముకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఆమె ఓడిపోయినది. గ్రీసుకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఆమె ఓడిపోయినది. ఫ్రాన్స్కు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది ఓడిపోయినది. రష్యాకు పరీక్ష సమయం వచ్చినప్పుడు అది ఓడిపోయినది. విను, దేవుని వినయ భావం గల హృదయముతో నేను దీన్ని చెప్తున్నాను. అమెరికా దేశానికి పరీక్ష సమయం వచ్చినది, ఆమె ఓడిపోయినది. సువార్త తూర్పు నుండి పడవరి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రకటించబడినది. ప్రతి ఒక్క చిన్న స్థలమును, పీఠిక మూలను వారు దువ్వారు. గొప్ప ఉద్యమాలు జరిగించబడినవి. బిల్లీ గ్రహం, జాక్ స్కూలర్, ఓరల్ రాబర్ట్స్ అలాంటి వారు, వారిలో వందల మంది ప్రతి చిన్న బీటికను మూలను కమ్ముకున్నారు. దయ్యం అక్కడ టెలివిజన్ విసిరినది. దేవుడు టెలివిజన్ పైన ఆయన పనికై మనుషులను నెట్టాడు. సలాయి గదిలోని ప్రతి త్రాగుబోతు లేక అతడు ఎక్కడున్నప్పటికీ క్షమాపణ లేనివాడే నిలబడును. అవునండి, పరీక్ష సమయం వచ్చినది. ఈ వేదిక నుండి నేను మీతో ఏమని చెప్పితిని, గత సంవత్సరం అమెరికా తన కుదరని తప్పు చేసినది. నేను చెప్పాను కుదరని తప్పు అని. నిజంగా ఆమె చేసినది. ఇప్పుడు ఏమి చేస్తుందో ఆమె చూడు, ప్రభుత్వ వ్యవహారాల్లో నివది చూడు, వారు నేరుగా వెళ్లిపోయి అరబ్బులతో తగులుకుంటానికి అనగా సంబంధాలు పెట్టుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. మీకు తెలియదా, దేవుని వాక్యం చెప్పుచున్నది ఇశ్రాయేలును ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు. తప్పకుండా ఇశ్రాయేలు పక్షముగా నేను నిలబడతాను, మా భూమిని తీసుకో, వారు తీసుకుంటారు. ఖచ్చితం వారు తప్పు చేస్తున్నారు, వారు చేస్తున్నారు నిజం. సహోదరుడా, యూదులకు వ్యతిరేకంగా తిరిగిన ప్రతి దేశాన్ని చూడు, వారు మునిగిపోయారు. జర్మనీని చూడు, వారు యూదులకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఏమి జరిగినదో, వారు భస్మమైపోయే వాటిలో, వారు బూడిదైపోయే వాటిలో వారి దేహాలను పెట్టినప్పుడు, మరి ఈ రోజు ఏమిటో చూడు. యూదులకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఇటలీని చూడు, మొసోలిని వారిని ఇటలీ నుండి బహిష్కరించినప్పుడు, ఈ రోజు వారిని చూడు. మనం వారిని పోషించకపోతే వారు మరణ వేదంతో ఉండేవారు. మరిక్కడ దేశమంతట్లో సంవత్సరాల నుండి సువార్త వచ్చి కనిగ్రమతో తన పిలుపునిచ్చినది, మనం తిరస్కరించాము. ఇప్పుడు దయ్యం తన స్థానాన్ని తీసుకుని పనిచేస్తున్నది. ఈ రాజకీయ మనుషుల హృదయాలను ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా త్రిప్పుతున్నది. వారు దూరాన ఉన్న అరబ్బులతో బంధాలు కలుపుకుంటున్నారు. సహోదరుడా, మనము అయిపోయాము. అవునది నిజం. లోకం ఎంత నిశ్చయమో అంతగా మనం మునిగిపోయాము. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, అది దేనికి నిలబడినప్పటికీ నేను దాన్ని ప్రేమిస్తాను. అయితే సహోదరుడా, ప్రతి దానికంటే మిన్నగా నేను నా ప్రభును ప్రేమిస్తాను. నా దేశము దాని ముఖాల్లోపై ఉండుట చూడాలని నేను ప్రేమిస్తున్నాను. మనం అది ఎన్నడూ చేయమని నేను భయపడుతున్నాను. మనం అంత్యకాలంలో ఉన్నాము. ఏమి జరిగినది? మిశ్రిత జనాంగం ప్రవేశించినది. మన సంఘాలను కనిపెట్టు. కొన్ని సంవత్సరాల క్రితము అవి పాతకాలపు పరిశుద్ధ సంఘాలు. వారు దేవుని కొరకై నీతి కొరకై నిలబడినప్పుడు, వనితల వలె స్త్రీలు వస్త్రాలు ధరించినప్పుడు, పురుషులు పురుషుల వలె వస్త్రాలు ధరించినప్పుడు, ప్రజలు ఆదివారం ఉదయాన ఆలయానికి వెళ్లినప్పుడు, రాత్రంతా ప్రార్థనలు వారికి ఉన్నప్పుడు, పాతకాల పద్ధతులు వారికి ఉండినప్పుడు, వారికి నిజమైన ఉజ్జీవాలు వారికి ఉన్నవి. దేవుడు ఆశీర్వదించాడు. వారి ఎదుట ప్రతి శత్రువును ఆయన నరికివేశాడు. వారు యాత్ర చేస్తూ సాగి వెళ్చున్నప్పుడు, అయితే ఆకాను పాలెములో కమ్మను తీసుకున్నప్పుడు, ఆ కమ్మీని తీసుకున్నప్పుడు, నాశం తప్ప మరేమీ మిగిలి ఉండకపోయినది. మనం మాటపైన ఉన్నాము. దేవుడు రహదారి పైన ఉన్నాడు. దేవుడు తన మాటను నిలబెట్టుకొను. పరీక్షా సమయం వచ్చును. లూథర్ సంఘానికి పరీక్షా సమయం వచ్చును. మెథడిస్ట్ సంఘానికి పరీక్షా సమయం వచ్చును. పెంతికోస్ సంఘానికి పరీక్షా సమయం వచ్చినది. ప్రతి సంఘానికి అది వస్తున్నది. ప్రతి వ్యక్తికి అది వస్తున్నది. పరీక్షా సమయం. నీవు సరి అని నీవు తెలుసుకుని ఒకే ఒక మార్గము కలదు. దేవుని యొక్క నిత్యమైన నమూనాతో నిలబడు, వాక్యముతోనే ఉండు. దేవుడు ఏమి చేస్తాడో అది నిజం అని చెప్పు. ఎక్కువ కలపవద్దు, తక్కువ చేయవద్దు. దేవుని వాక్యం నిండారుగానున్న వాగ్దానంతో ఉన్నప్పుడు దానికి దీనికి మరొక దానికి ప్రత్యామ్నాయాలు ఎందుకు మనం చేయాలి? అవునండి, మనం ఎటువంటి కలుపు చెరుపులు చేయకూడదు. ఇదే సత్యము. దేవుడు ఆయన మాట నిలబెట్టుకుంటూ, దేవుడు తన ఆయన యొక్క మాట నిలబెట్టుకును, అది ఏ విధముగా వితర్కముగా ఒగిపించినప్పటికీ, ఏ విధముగానైనా దేవుడు తన మాట నిలబెట్టుకును, ఆయన తప్పక చెయ్యును. గుర్రాలను బండికి కట్టకుండాని బండ్లు వీధుల్లో నడుచు కాలం ఒకటి రానయ్యున్నదని మీ తాతకు తన తాత చెప్పి ఉన్నాడని చెప్పినట్లయితే ఏమవును? బహుశా అతని చూచి నవ్వి ఉండవచ్చును. అయితే అవి ఎక్కడున్నవి? అవును, జరగవలసిన వీటి సంగతి ఏంటి? ఈ గంభీరమైన ప్రవచనాన్ని జరిగినప్పుడు అయితే మనం ఇక్కడ ఉన్నాము. మహిమగల ప్రభావంతో దేవుని కుమారుడు యేసు ఒక దినాన వచ్చును. ఆయనది చేయనని వాగ్దానం చేశాడు. పాపమును ఆయన శిక్షించడని ఆయన వాగ్దానం చేశాడు. సహోదరుడా, పాపము నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన అర్పణనైనా నీవు అంగీకరించాలి, లేదా న్యాయ తీర్పులో నీవు ఏకాకివై నిలబడాలి. దేశము, సంఘము, వ్యక్తి, పరీక్ష సమయము. గమనించు, వారిలో ఒకరిని, వారిలో 12 మందిని, వారేం చెప్తారో అది తెలుసుకుంటానికి. 10 మంది తిరిగి వచ్చి చెప్పారు, ఓ మనం అది చేయలేము, అది అసాధ్యం, అసలు మనం అది చేయలేము. అయితే ఆ చిన్న కాలేబు యెహోషువాలు మద్దుపైకి ఎక్కిపోయి, మనం అది చేయగలం, అది చేయటకు మనం సరిపోతాం అని అన్నారు. ఎందుకని? నువ్వు ఎలా చూస్తున్నావో దానిపై అది ఆధారపడుతున్నది. నువ్వు బయట చూసినట్లయితే ఈ విధంగా అది కనబడుతుందా, అది కనబడుతుందా? ఆ ప్రజలు చెప్పేదాన్ని నీవు చూడవద్దు. ఎవరేమి చెప్పినా నీవు చూడవద్దు. అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమైతే వాక్యముతో నిలబడు. దేవుడు ఆ దేశాన్ని వారికి వాగ్దానం చేశాడు. కాలేబు తదితరులు వారి నిరీక్షణ ఉంచుటకు అదే హేతువైతుంది. ద్వితీయోపదేశకాండం పుస్తకము చదువు. మోషే వారిని ఏ విధముగా చర్చేసింది చూడు. నేను దీని చేసేదని, నేను దాని చేసేదని అని చెప్పబడినది. దేవుడు అది, దేవుడు ఇది చేశాడు ఇది అని చెప్పాడు. అయితే నీవు చేయవు. దేవుడు ఆయన వాగ్దానముతో నిలబడతాడు. ఓ, కొన్నిసార్లు అది కఠోరంగా అగుపిస్తున్నది. ఇది మీరు వినాలని నేను కోరుతున్నాను. అది కఠినమైనది, అది యుద్ధభూమి. అక్కడ ఐగుప్తులో దేవుడు చెప్పినాడు, నేను మీకు ఈ దేశం ఇచ్చి ఉన్నాను, అందులో ఉన్న సమస్తమును ఇచ్చి ఉన్నాను. ఆయన ఇలాగూ చెప్పలేదు, నేను మిమ్మల్ని అక్కడకు తీసుకుని వెళ్లబోతున్నాను, తీసుకుని వెళ్లి అక్కడ కూర్చుని పెడతాను అని చెప్పలేదు. వారికిచ్చిన ప్రతి అంగుళము భూమి కొరకు వారు పోరాడవలసి ఉన్నది. దేవుడు యెహోషువకు అక్కడ ఆజ్ఞాపించినప్పుడు ధైర్యముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమును నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండను అని చెప్పి ఉన్నాడు. నీవు వెళ్లే ప్రతి చోటుకు నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండను. అది ఏమైనప్పటికీ, అది ఎంత కఠినమైనప్పటికీ, ఆటంకములు ఎంత గొప్ప అయినప్పటికీ, అది లెక్కలేదు. మరణ ఛాయల్లో నేను సంచరించను. నీవు వెళ్ళు ప్రతి చోట నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండను. ఓ యెహోషువా, ఇశ్రాయేలందరినీ ప్రొక్కు చేసి మీరు ఇక్కడ నిలబడి దేవుని మహిమను చూడుడి అని అతడు ఎలా చెప్పగలిగాడు? దేవుడు ఆయన వాక్యముతో ఉండును. దేవుడు వాగ్దానం చేసినవాడు. దేవుడు యెహోషువాతో చెప్పినాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీదగును, నేనది నీకు ఇచ్చేదను. ఆమేన్. అది రక్షణ కొరకైందైతే, అది దైవిక స్వస్థత కొరకైందైతే, అది మరిన్ని ఆశీర్వాదముల కొరకైందైతే, అది ఇంకొక దాని కొరకైతే, దేవుడు వాగ్దానం చేసిన దేని కొరకైనా అయినట్లయితే, అడుగు జాడలను గుర్తింపు చేయను. ఆమేన్. నీవు అడుగుపెట్టు ప్రతి దానిని నీవు స్వాధీనము, నీవు స్వాధీనముగా చేసుకుందువు, నీవు స్వాస్థ్యముగా ఇచ్చేదను. దేవుడే దాన్ని వాగ్దానం చేశాడు. దేవుడు ఆయన మాట నిలబెట్టుకుంటాడు. దేవుని వాక్యం తరతరములు సత్యము. నేనది నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారా సహోదరులారా? అడుగు జాడలను గుర్తింప చేయుటకు ఇదే సమయము. ఇక్కడ ఇదే పాలెములో మనం ఉండలేము. అగ్ని కదులుతున్నది. మనం ముందుకు సాగుదాము. మహిమ నుండి మహిమకు, బైబిల్ అనుభవం నుండి బైబిల్ అనుభవంకు ముందుకు సాగిపోదాము. మనము తెరవబడి మన హృదయాలను తెరుచుకుందాము. దేవుని వైపు మన చేతులెత్తుదాము. చేపల చిత్రము కాకుండా ఉందాము. బైబిల్లో ఉండిపోదాము. దానికి బయటకు వెళ్లిపోవద్దు. అక్కడే ఉండు, వెంబడించు. మనకు దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. మనకు దేవుని యొక్క వాక్యం ఉన్నది. మనకు దేవుని యొక్క దూత ఉన్నాడు. వారి దినాల్లో వారిని ఆయన ఎలాగూ నడిపించాడో ఖచ్చితంగా అవిధముగానే ఆయన ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు. అది ఖచ్చితంగా వాస్తవం. దేవుని యొక్క వాక్యం మన ముందు ఉన్నది. దేవుని యొక్క ప్రవక్త, పరిశుద్ధాత్మ, దేవుని దూత సంఘం నడిపిస్తున్నది, నడిపించుచున్నది. దేవుని మహిమలో అగ్ని స్తంభం చేత మనము సాగుచున్నాము. క్రీస్తుతో కూడా పరలోక స్థలంలో కూర్చుని పెట్టబడిన వారమై ఇప్పుడు మనము దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాము. మరియు వాక్యం యొక్క గంభీరమైన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ గుండెల్లోకి దాన్ని ముంచేస్తున్నది, రక్షణ వృక్షాలను పుట్టిస్తున్నది. నీతిమంతులు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయలతో, సాత్వికంతో జీవిస్తున్నారు. నిజం, అది కేవలం బ్రహ్మ చాపనకు మాత్రమే జరుగుట కాదు కాని, లేక మరొక మందిరానికి జరుగుట మాత్రమే కాదు కాని, వ్యక్తులకు అది జరుగుతున్నది. బ్రహ్మధామని కులంలోని వారందరూ ఒక్క భావం కలిగినట్లయితే, కలిసి ఉన్నట్లయితే, సమస్తం కూడా దేవుని కొరకు ఒక పెద్దదిగా కలిసిపోవును. అయితే బ్రహ్మధామని కుల్లో ఒక్కరే ఆ విధముగా సాగుతూ ఉన్నట్లయితే, దేవుడు ఒక్కరితోనే సాగి వెళ్ళును. అది చేయుటకు ఒకే ఒక మార్గమున్నది, దాని దారిలోనికి వచ్చుట, సాగిపోవుట. ప్రభువు నామము స్తుతించబడు కాక. దేవుడు తన మాటను నిలబెట్టుకును. ఎలాగూ వారు చెప్తారు, మేమది చేయలేము, మాకు అక్కడ ఉద్యోగం లేదు, ప్రతిదీ మాకు వ్యతిరేకమే. ఓహో, అమోరీలు అక్కడ ఉన్నారు, హిత్తీయులు వారందరూ అక్కడ ఉన్నారు, వారందరూ చుట్టుముట్టారు, మనం మిడతల వలె కనిపిస్తున్నాము. అయితే చిన్నవాడిని యెహోషువా, సుమారు 40 సంవత్సరాల వయస్కుడు, గుండెపై తనకు తాను కొట్టుకుంటున్నాడు. కాలేబు అక్కడ నిలబడి కాలేబు చెప్తున్నాడు ఈ విధముగా, ఏంటో మీకు తెలుసా, అది చేయుటకు మనం సరిపోతాము. ఓ సహోదరుడా, చిన్నవాడైనా సూటి ముక్కు బుడతయగు యూదుడు అక్కడ నిలబడి క్రిందకు పైకి చిందులు తొక్కుతూ, మనము సమర్థులము, మనము సమర్థులు మాత్రమే కాదు కాదు, మనం ఇంకా సమర్థులము అని చెప్తున్నాడు. ఎందుకని, అలాగని దేవుడు చెప్పాడు కాబట్టి అది సరిపోతుంది. సహోదరుడా, మనం స్వస్థత పొందగలము, మనకు అద్భుతాలు జరుగుతాయి, మనకు ఉద్యోగం ఉన్నది, మనకు ఆశీర్వాదాలు ఉన్నవి. ఎందుకని, అలాగని దేవుడు చెప్పాడు కాబట్టి. మనకు నిజమైన పెంతికోస్తు ఉన్నది, మనకు నిజమైన ఉద్యోగం ఉన్నది, అలాగని దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు ఆయన వాగ్దానాన్ని ఆయన కాపాడుతాడు. దేవుడు ఆయన ఆశీర్వాదంతో ఆయన వాగ్దానాలు ఎలాగో నిలబెట్టుకుంటాడు, ఆ విధముగానే ఆయన న్యాయ తీర్పులో ఆయన వాగ్దానాలని ఆయన నిలబెట్టుకుంటాడు. మనము న్యాయ తీర్పునైనా పొందుకోవాలి, లేదా ఆశీర్వాదైనా పొందుకోవాలి. మనం ముందుకైనా నడవలసి ఉన్నది, లేదా వెనుక్కి అయినా నడవలసి ఉన్నది. ఆయనతో కలిసి మనం వెళ్లవలసి ఉన్నది, లేదా ఒంటరిగానైనా వెళ్లవలసి ఉన్నది. దానితో ఎవరూ అక్కడికి వెళ్లలేరు. ఆయన వాక్యంపైనే నిలబడు మహిమలోకి వెళ్లిపోయినటువంటి నా యొక్క మంచి స్నేహితుని గుర్చి ఆలోచించేస్తున్నాను. ఓ దీవించమని సహోదరుడు, పరిశుద్ధుడైన మనుష్యుడు, పరిశుద్ధాత్మతో నింపబడేవాడు, పేరు పాల్ రేడర్. ఒకప్పుడు అక్కడ పశ్చిమ తీరాన అతడు చనిపోక ముందు అతని సాక్షి మీరు ఎరుగుదురు. అతడు వ్రాసిన అతని పాట ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రముంచము అనేది నన్ను వేదిక నొద్దుకుని ఆహ్వానించినది. పలు పలు భాషల్లో వేల మంది పడుచున్న ఆ పాత పాట మహిమలో ఉన్న పాల్ వింటున్నాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. పేదవాడైన చిన్న బాలుడు చిరిగిపోయిన పాదరక్షలు తడుక్కుని మెడకు గుండి కూడా పెట్టుకునకుండా పెరిగిన తల వెంట్రుకలతో అతని ఎదుట అక్కడ కూర్చుని ఉండిన పేద బాలుడు, లోకమద్దరికి ఆ పాటను తీసుకుని పోతానని అతనికి ఎలాగూ తెలియను. దేవుడు తన మాట నిలబెట్టుకును, నేను ప్రభు అయిన నేను దాని నాటితని, దివారాత్రులు నేను దానికి నీరు పోసేదను. ఆయన చెప్పాడు, ఒకరు నా చేతుల నుండి పెరిగివేయకున్నట్లు అది కృంగిపోతున్నట్లుగా గుపించవచ్చును, అయితే అది ఎన్నడూ మునిగిపోదు. ఆ రాత్రిలో ఆ చిన్న ఓడ అన్ని నిరీక్షలన్నీ అయిపోయినప్పుడు, అది అటు ఇటు ఊగుతున్నప్పుడు అక్కడ ఆఖరి ఘడియల వలె అగుపించినది. అయితే అకస్మాత్తుగా నీళ్లపై నడుచుకుంటూ ఒకరు వచ్చారు. నిమ్మలమైపోయినది. ఆయన ఎల్లప్పుడూ అక్కడ ఉంటాడు. ఆయన ఎన్నడూ ఆలస్యం చేయడు. మరొక దెబ్బకు ఆ ఓడ మునిగిపోయి ఉండెను. అయితే ఆయన ఎల్లప్పుడూ అక్కడ ఉంటాడు. నిజం, అక్కడ బబులోనులు ఆ దినాన హెబ్రీ బాలురు ఆ అగ్నిగుణములో అడుగు పెట్టినప్పుడు ఆఖరి అంతం వచ్చినట్లుగా అది అగుపించినది. అయితే వారు అడుగు లోపల పెట్టినప్పుడు దేవుని కుమార్ని పోలిన ఒకరు అక్కడ ఉన్నాడు. వారి ప్రక్క నిలబడ్డాడు. ఎల్లప్పుడూ ఆయన అక్కడ ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆలస్యము చేయడు. ఆయన తన మాట నిలబెట్టుకుంటాడు. నేను మీతో కూడా ఉందను. అవును, మరణ ఛాయల్లో ఎల్లో నేను సంచరించిన అపాయమునకు నేను భయపడను. దావీదు పలికి ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉంటాడు. ఆయన తన వాగ్దానమును కాపాడుతాడు. ఆయన నిచ్చురగువాడు, సత్యవంతుడు. ఆయన ఓడిపోడు. ఆయన వాక్యం ఎన్నడూ విఫలము కాదు. ఆకాశములు భూమి గతించడు కాని నా వాక్యం విఫలము కాదు. ఒకసారి పాల్ ఇలాగ చెప్పాడు, అతడి ఇబ్బంది పోరాటములో ఉన్నాడు. అతడు అక్కడ ద్వీపంలో జ్వరంతో ఉన్నాడు. వైద్యునికి దూరంగా సుమారు 100 మైళ్ళలో ఉన్నాడు. అక్కడ బురద నీటి మడుగుల్లో అతనికి నల్ల జ్వరం, విష జ్వరం అంటుకున్నది. అది తక్షణమే మరణం. అది చికిటబడిపోతున్నది. అతడు తన నమ్మకమైన భార్యతో అన్నాడు, ప్రియా, నీవు నా ప్రక్క నిలబడి ప్రార్థించు. గదిలో ఎంతో చికటైపోతున్నది. అయితే అతడు అన్నాడు, నేను దేవుని నమ్ముతున్నాను. ఏమి జరిగినా నాకు లెక్కలేదు. నేను దేవుని నమ్మిన్నాను. నేను దానితో నిలబడతాను. ఇలాగూ అడిగాడు, నీవు ఇక్కడే ఉండి ప్రార్థించు ప్రియా అని చెప్పాడు. ఆమె ప్రార్థన చేస్తున్నది, ప్రార్థించినది, అది ఇంకా చికటిపడిపోయినది. అన్నాడు, ప్రియా, గదిలో ఎక్కువ చికటిపడిపోతున్నది. అయితే ఓ నాకు నెమ్మదిగా ఉన్నది. కొద్దిసేపైన తర్వాత అదెంతో చీకటిపడిపోయినది. అతడు వెళ్లిపోయాడు. అతనికి కల వచ్చినది. అతడు కల కంటున్నాడని అనుకున్నాడు. అతడు ఆర్గన్ లో ఎక్కడి నుండి అతడు వచ్చాడో అక్కడ ఉన్నట్లుగా ఉన్నాడు. కొద్దిగా కలప నరుకుతున్నట్లుగా యజమానుడు అడిగాడు, పాల్, అక్కడ పర్వత శిఖరం పైకి వెళ్లిపో, నాకొక చెట్టు నరుక్కునిరా. ఎన్ని అంగుళాలున్నా, ఎన్ని అడుగులు పొడుగు ఉన్నా పర్వాలేదు, అవి నాకై తీసుకునిరా అని అడిగాడు. అలాగేనయ్యా, నేను దాన్ని చేస్తాను అని చెప్పాడు. ఇతడు అక్కడికి వెళ్లిపోయాడు. ఆ పాతదైన చిన్న చెట్టును పడగొట్టాడు. అందులో గొడలు గుచ్చాడు. దాన్ని పట్టుకుంటానికి దగ్గరకు సమీపించాడు. దాన్ని ఎత్తలేకపోతున్నాడు. అతడు చెప్పాడు, నా బలము నేను పోగొట్టుకున్నాను. నేను ఇక ముందుకు సాగలేను. నేను బలహీనైపోయాను. అతడు చెప్పాడు, నేను ఇక్కడ బలమైన మనిషిని. నేను 200 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్నాను. నాకు పెద్ద కండలున్నవి వెనుక. ఎందుకని ఇలాగూ అన్నాడు. నేను నా మోకాళ్ళు కలిపి పట్టుకున్నాను. ఎంత లావున్నా దూలమైనప్పటికీ దాని క్రింద గొలుసు పెట్టి పైకెత్తుటకు పట్టుకుంటానికి. అతడు అనుకున్నాడు, ఇక్కడ చిన్న ముద్దే, దానికంటే పెద్దది కాదు. ఇక్కడ నేను పెనుగులాడి నా బలమంతా పోవు వరకు ప్రయత్నించాను ఓ అని అన్నాడు. అతడు చెప్పాడు, నేనేలాగూ చేయగలను అని అనుకున్నాను అని చెప్పాడు. చెప్పాడు, నేను కూర్చొని చెట్టుకు అనుకుంటున్నాను అనుకున్నాను. అతడు చెప్పాడు, ఓ, నేను ఎంతో బాధగా ఉన్నది. నేనెంతో బాధపడుతున్నాను. నా యజమానుడు ఈ చెట్టును క్రిందకు తీసుకుని రమ్మన్నాడు. నేనొక్కనిగా దాన్ని క్రిందకు తీసుకుని వెళ్లలేకున్నాను. ఓ, మన యజమానుడు ఏమి కొరుకుంటున్నాడు? ముడత మచ్చలేని సంఘమును ఆయన కొరుతున్నాడు. రక్తముకు రక్తముతో కడగబడిన గుంపును ఆయన కొరుచున్నాడు. ఎవరైతే ఆయన వాక్యము కొరకు నిలబడి అదే దేవుని నిత్యమైన సత్యమని చెప్పగలిగిన విశ్వాసమన్న ప్రజలను ఆయన కొరుచున్నాడు. అది నాకు సంబంధించినది. నేనది నమ్ముతున్నాను అని చెప్పు వారిని ఆయన కోరుచున్నాడు. చెప్పాడు, అక్కడే చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అతని యజమానుడు పాల్ అని పిలవడం విన్నాడు. అతడు చెప్పాడు, అవునయ్యా, నేను ఇక్కడే ఉన్నాను. అయితే నా బలమంతా పొగుట్టుకున్నాను. నేనిక ముందుకు వెళ్లలేకపోతున్నాను. నేను చేయటకు ప్రయత్నం చేశాను. నీకు లోబడి నీవు ఏమి చేయమని చెప్పావో దాన్ని చేయడానికి ప్రయత్నం చేశాను. అయితే ఇది నేలపై నుండి లేవలేకున్నది. అతడు చెప్పాడు, నేను పెనుగులాడాను, నేను ప్రయత్నం చేశాను, నేను ప్రతిదీ చేశాను. ఈ రోజు అనేక మంది మంచి హృదయం గల బోధకుల అభిమతం అది కాదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ముడత మచ్చ లేకుండా సంఘము ఉండవలనని ఆశ కలిగి ఉంటాం. దేవుని వాగ్దానాలు ప్రత్యక్షం అవుట చూచుట మనం పెనుగులాడాము, ప్రయత్నాలు చేశాము, అరుపులు అరిచాము, కేకలు పెట్టాము, గొంతుక బొంగరుపో వరకు బోధించాము, తలదిండుపై పరుండి ఏడ్చాము. ఓ దేవా, ఏంటిది? మనము సరిచేసుకున్నప్పుడు దయ్యం లోపలికి వచ్చి గడబలు చేసి చించివేసి మనకున్న దానంతా పడవేస్తున్నది. మన ప్రియులైన వారు ఆ విధముగా అయిపోయి చెల్లా చెదరిపోయినట్లయితే ఏం చేద్దాము? ఆ తరువాత ఆయన స్వరాన్ని, అతని పెద్ద యజమాని స్వరాన్ని అతను విన్నప్పుడు అది వింతగా కుపించినది. యజమానుడు నాతో అంత మెల్లగా మాట్లాడటము నేను ఎన్నడూ వినలేదు అని అనుకున్నాడు. చెప్పాడు, నేను వెనుదిరిగిగా, అతడు నా నిజమైన యజమానుడు, అది నా యజమానుడు, నా రక్షకుడు. ఆయన చెప్పాడు, పాల్, నీకై నీవు మరణముతో పోరాడుతున్నావు, నీకది ఏ మేలు చేయదు అన్నాడు. పాల్, ఆ చిన్న నీళ్ల సెలయేరు అక్కడ ప్రవహిస్తున్నది, నీకు కనిపించట్లేదా అని అడిగాడు. ఆయన చెప్పాడు, అలాగ దాన్ని అందులోనికి త్రోసివేయి, దానిపైన కూర్చొని నివాస స్థలం వరకు దాన్ని నడిపించు, అది స్థలములకు వెళ్తున్నది అని చెప్పాడు. అతను చెప్పాడు, నేను పైకి ఎగిరిపోయి మొద్దును లాగాను, మొద్దు పైన ఎగిరి దూకాను, నా గొంతు చించుకుని అరుపులు అరుస్తూ దానిపై నేను స్వారీ చేస్తున్నాను అని కేకలు పెడుతూ పల్లె ప్రాంతానికి వెళ్లిపోయాను. అతను తనకు తాను తెలుసుకున్నప్పటికీ మేల్కొన్నప్పుడు అతను నేల మధ్యలో పడి ఉన్నాడు. అతని భార్య పెద్దగా ఏడుస్తూ ఉన్నది. అతను నేల మధ్యలో ఉండి, నేను దాని మీద స్వారీ చేస్తున్నాను అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, కష్టాలు కఠినమైనవేనని నాకు తెలుసును. నేను వృద్ధునైపోతున్నాను, నేను బోధించాను, నేను ఎరిగిందంతా నేను చేశాను, నేనికి చెయ్యలేను అని నేను చూచిన స్థలానికి నేను వచ్చాను. ప్రభుని యేసు వడిలో నేను సమస్తమును పెట్టి ఉన్నాను, నేను దానిపై స్వారీ చేస్తున్నాను. ప్రభు అయిన నేను నాటితని, నేను దానికి దివారాత్రులు నీరు పోస్తుని, మరి ఎవడను నా చేతిలో ఉండి దానిని పెరికివేయడు అను దేవుని వాగ్దానం పైన నేను స్వారీ చేస్తున్నాను. దేవుని సంఘము నిరంతరము నిలచును, దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలచును. అతి ప్రాముఖ్యముగా అది వాస్తవము. అది ఏదైనను రాజ్యములు రావచ్చును, లేక ఆటంబాంబులు పడవచ్చును, లేక అమెరికా పడిపోవచ్చును. ఏది జరిగినప్పటికీ ఇది ఆయన వాక్యము, ఆయన దాన్ని కాపాడును. నేను దానిపైన స్వారీ చేస్తున్నాను, నా నిండు హృదయముతో నేను దాన్ని నమ్ముతున్నాను. ప్రార్థించుకుందాము. శుభప్రదుడైన యేసు, ఎటువంటి స్వారీ! అక్కడ ఆనంద తరంగాలతో హల్లెలూయా ప్రవాహముల గుండా దానిపైన స్వారీ. నీవే వాగ్దానం చేసి ఉన్నావు, నీ వాగ్దానాన్ని ఎల్లప్పుడూ నిజమైనవి ఉన్నవి, వాటిలో ప్రతి ఒక్కటి నిజమేనని సాక్ష్యము కలిగి ఉన్నవి. కాలకాలాల గుండా ఆశ్రయించబడిన పురాతనమైన బైబిల్ గ్రంథము మాకు తెరవబడటం మేము చూచున్నాము. ఇప్పుడు గంభీరమైన సమయము ఆసన్న మగుచున్నది. మధ్యరాత్రి వేళ ప్రభువా, సువార్తిక ఘనులైన పరిశుద్ధులైన సేవకులు దేశంలోనికి వెళ్లిపోయారు. కాలువ నీరు త్రాగుతూ, కన్నీళ్లు కారుస్తూ, నగరములో పార త్రోలబడుతూ, స్తంభముల నుండి మరొక స్థలానికి పరుగులు తీస్తూ, పందింపబడి ఎగతాళి చేయబడి కాల్చబడి వట్టి కడుపుతో ఉండి ఎగతాళి చేయబడి ప్రకటిస్తూ ఉన్నారు. అయితే సంఘము సాగి ఉన్నది, నీ వాక్యము చెప్పి ఉన్నది, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలవవు అని. బండైన దాని మీద మేము ప్రయాణము చేస్తున్నాము ఈ దినమున. దేవుని నిరంతరము ఉండే దేవునిది అది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షపరచబడిన సత్యము అది. ఓ స్థిరమైన బండ మీద సంఘము ఈ దినా నిలబడి ఉన్నది. నాస్తికులు, కమ్యూనిస్టు సంబంధమైనవి భూమిలోని మూలము పుట్టుకొని వచ్చి అవి కొట్టినవి, అవి చెలిపించి చేసినవి. అయితే ఆమె స్థిరమైన ఆ రాయిపైన కట్టబడి ఉన్నది. దయ్యము తప్పులు పట్టే వారిలోనికి పంపబడినది. అది తమాష చేసినది, అది హింస చేసినది, లోకమందు అది ప్రతిదీ పిలువబడినది. మేము తన్నివేయబడ్డాము, పరీక్షించబడ్డాము, పరిశోధించబడ్డాము, ఇంకా అన్ని. అయితే ఓ దేవా, పురాతన కాలం యెహోషువా కాలేబుల వలె దేవుని వాక్యం పైన నిత్యము నిలబడి ఉన్నామని మేము ఇంకా చెప్పగలము. ఆయన మాట నిలబెట్టుకును, అది ఆయన అలాగూ చేయనని ఆయన చెప్పి ఉన్నాడు. అది మేము నమ్ముతున్నాము. ఈ ఉదయవేళ ప్రతి వ్యక్తి దాని దర్శనానికి సమీపించుదురు కాక దాని భావమేమనగా దాని మీద మేమిప్పుడు స్వారీ చేస్తున్నాము. ఒకానొక రోజున ఎక్కడైతే భూమి యొక్క శ్వాస పరిశుద్ధులు సభగా కుడుదరో మేమక్కడ ఉంటాము. దేవుడు ఆయన బిడ్డలు నిరంతరము ఆనందిస్తారు. ప్రభువా దయచేయండి ఈ ఉదయం ఈ మందిరములో మనము తల వంచి ఉండగని మన కనుల్లో మొసుకుని ఉండగని క్రీస్తు నామములు ఎవరైనా ధైర్యముతో సహోదర బ్రహం క్రీస్తు కొరకు నా చేతులెత్తుతున్నాను. ఈ దినం మొదలుకుని నీ వాక్యం మీద నేను స్వారీ చేస్తాను. ప్రభువా నేను అక్కడ నిలబడి క్రీస్తును నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని చెప్పగల వారు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాను. నా స్వరక్షణ ప్రగతి కొరకైన కార్యములకై నేను ప్రయత్నము చేయను. నేను ప్రభు అయిన యేసును మాత్రమే నమ్ముతాను, ఆయన్నే అంగీకరిస్తాను. లోతైన ఆయన ప్రేమను నా హృదయంలో ఆయన పెట్టును కాక సమస్త జ్ఞానానికి మించిన సమాధానమును నాకు దయచేయును కాక. నా ఇచ్చుడికి నా ఇచ్చుడు కొరకై పరిశుద్ధాత్మకై నేను కనిపెడతాను. ఒకసారి నేను ఎత్తాను, నేను వెళ్లి చేయగలిగినని అనుకుని, అయితే నేను చేయలేనని తెలుసుకున్నాను. నిజం, నీవెన్నడూ చేయలేను. అయితే ఆయనది చేయి వరకు నీ ఉన్నట్లయితే అప్పుడు అది అక్కడే ఉంటున్నది, అప్పుడు అది లంగరు వేసుకుంటున్నది. అయితే నీవు దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే నీ ఓడిపోతావు, మరియు నీవు ఓడిపోవలసి ఉన్నది. అందుచేత నీవు చేయు వాటన్నిట్లో నీకు ఒడిదురుకులు ఉంటున్నవి, బయట లోపల ఉంటున్నవి. ఎందుకనగా నీవు ప్రయత్నిస్తున్నావు కాబట్టి. నీవు చెప్తావు, ఓ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని. అది కాదు, అది కాదు, కాదు. అది పరిశుద్ధాత్మ లోపలికి వచ్చుట ఆయన స్థానమును స్వీకరించును. చేదైన పాత వేరులన్నీ ఆయన తీసివేస్తాడు. పాత కోపము, ఆవేశము, అసూయ, లోకంలోని వాటిని ప్రేమించుట అదంతా నీలో నుండి తీసివేయును. అప్పుడు నీవు క్రొత్త సృష్టివి అవుతావు. క్రీస్తు ఈ ఉదయం క్రీస్తు నన్ను ఆ విధమైన క్రైస్తవునిగా చేయును అని నీ చేయెత్తి చెప్పగలవా? దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును అమ్మా, దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును సహోదరి. ఈ ఉదయం ఆ విధమైన క్రైస్తవునిగా నన్ను చేయుము. యేసు వలె నేను ఉండగోరుతాను. నా హృదయంలోని సమస్తమైన చేదైన వేరులు తీసివేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీలో చాలా మంది చేయెత్తారు. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే మీరు అంగీకరిస్తే, మీ నిండు హృదయంతో అంగీకరించితే ఏదో ఒక ఊహ కాదు. మీ ప్రక్కనే దేవుని కుమారుడు యేసుక్రీస్తు నిలబడి ఉండి మీలో నుండి ఆ చేదును తీసివేయనని నమ్మితే మీరు దేని కొరకై ఆశపడుతున్నారో దాన్ని మీరు మీకు చేయగలడని, ఇప్పుడే చేయగలడని, మీ ఆసుపత్రిలో చికిత్స జరిగించునని నమ్మితే అది చేయుటకు మీరు అనుమతిస్తే సమస్తమును సాధ్యమే. నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. సమస్తమును సాధ్యమే, నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. ప్రార్థనలో ఉండడి. ప్రభువా, బిడ్డ జ్ఞాపకం ఉంచుకో, అది నీ ఆత్మ. నీవు మరొక కొడుకులో ఉండకపోవచ్చు, ఇక ఇదే బహుశా ఆఖరు కావచ్చు. ఇప్పుడే దేవుడు దాన్ని చేయనివ్వు అంటావు. సహోదర అబ్రహాం, నేను బలిపీఠం ఎదుకు రావాల్సి ఉన్నదా? నీవు కోరినట్లయితే తప్పక నీవు వద్దనుకుంటే నీవు నా దగ్గరే ఉండు. నీవది తప్పక నమ్ము. నా మాటలు నమ్మి నన్ను పంపిన వారిని విశ్వాసముచ్చువాడు నిత్య జీవం గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడు. అది అది బలిపీఠం ఎదుక వచ్చి నువ్వు ప్రార్థన ప్రార్థించుకోవాలనుకుంటే అది నిర్బంధం లేదు. నీవు నా దగ్గరే ఉండి ప్రార్థించాలనుకుంటే అది నీ ఆత్మ, అది నీవే. సహోదరుడా, సమయం సమీపించినది. సంఘము తను తాను సిద్ధపరచుకున్నది. పాత ఏరు మురికిగాయున్నది. మనము వలవేసి చేపలు పట్టితిమి, మరియు అక్కడ ఉన్న ఈ మురికి నీళ్ల తొట్టులు అక్కడ వేయబడినవి. అంతా కూడా మురికైపోయే వరకు బురదలో చాలా పందులున్నవి. అది మురికితోనున్నది. ఒక సేవకుని గానేది భావిస్తున్నాను. అది దేవుడు చేయబోతున్నట్టయితే దేవుని అది తీసుకోవలసి వస్తుంది. కాబట్టి అది నీ ఇష్టం. వాక్యమున్నది, సత్యమున్నది, ఇక్కడే నేరుగా నీ ఎదుటనే తెరవబడి ఉన్నది. చూడు, అంతము సమీపై ఉన్నది. యేసు ఏ సమయంలోనైనా రావచ్చు. అది కావచ్చును. ఏ సంయుక్త రాష్ట్రములు ఉండకపోవచ్చును. ఏ రాత్రి ప్రొద్దుకు సమయమేమో. వారు 5,000 ఆటం బాంబులు ఒక్కసారిగా వారు వేయగలరు. ఇప్పటి నుండి ఒక గంటలోగా భూపైన ఒక ప్రాణి ఉండబోదు. ఇక నీ ఇష్టం. మనం ప్రార్థిస్తుండగా దాన్ని ఆలోచన చేయి. శుభప్రదరైన పరలోకపు తండ్రి, ఈ వాక్యపు ముగింపులో ఫోటోలో వెనుకకు తిప్పుతున్నాను. వర్తమానం ఇప్పుడు ముద్రవేయబడి ఉన్నది. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఈ భవనములో అనేకులు ఈ ఉదయం చేతులు పైకెత్తి తద్వారా నేను క్రైస్తవుని కావాలనుకుంటున్నానని చెప్పారు. నేను నిజమైన తిరిగి జన్మించిన దేవుని సేవకుని కావాలనుకుంటున్నాను. ప్రభువా, వారి హృదయాలతో నీవు సంధించి అనేక సంవత్సరాలు కావచ్చును, అది వారికి నీవు చెప్పియున్నావు. నీ కృప ఇంకా వారికి చేరుచున్నది. ఇంకా వారు సంపూర్తిగా వెళ్లిపోలేదు. కొందరు ఒక స్థలానికి చేరుకున్నారు, వారికి ఆశలు లేవు. సంవత్సరాల క్రితము వారు చేతులెత్తి నేను క్రైస్తవును కావాలనుకుంటున్నాను అని చెప్పారు. అదెంతో దూరమైపోయినది. అది ఇక వారి తలంపుల్లో లేదు. అంతా అయిపోయినది. అది దేశాన్ని జనరల్ నడిపించినట్లుగా ఒప్పిస్తున్నది. వారు దేశాలను దాటి వెళ్తున్న గొప్ప సువార్తికల బోధ వింటి వలన వారు భావాలు ఎగిరే వాటిని పంపించారు. అన్ని వారే చేశారు. వారు గుంపులు నిర్మాణం చేశారు. ఎవరైతే చేతులెట్టుకు ప్రయత్నించారో వారి గృహాలు దర్శించారు. ఎవరైతే వేలు వేలు ప్రారంభించారు, ఇద్దరు ముగ్గురు పట్టుకుంటారు. అది అయిపోయినది ప్రభువా, అది అయిపోయినది దేవా, మేము అయిపోయాము. ఓ తండ్రి, క్రీస్తు వద్దకు వచ్చు వారినందరినీ నీవు కాపాడుతావని నీవు చెప్పి ఉన్నావని నేను ఎరుగుదును. నా నిండు గుండెతో నేనది నమ్మి ఉన్నాను. ప్రభువా, ఎవరి హృదయాలు ఎవరి మనసులు నీ మీద ఆనుకునో నీవు వారిని కాపాడదువని నేను నమ్ముతున్నాను. ప్రభువా, సంఘము కొరకు, ఆ సంఘంలో ఉన్న జీవంగల దేవుని పరిశుద్ధుల కొరకు, ఆత్మ సంబంధమైన ఈ గొప్ప శరీరము కొరకు నేను నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఓ దేవా, దానికి బయట నుండి గోడ మీద చీవరాతను వారు చూచుచున్నారని ఎరిగి, సూచన స్తంభాలుగా గంభీరమైన విషయాలు జరుగుచున్నట్టు ఎరిగి, వాటి నిమిత్తం నా గుండె కొట్టుకునిచున్నది. అమెరికా ఇంకా పాత మురికి చలోక్తులతో ఉన్నది. రేడియో, టెలివిజన్లపై ప్రేమ కథలు, అపహాసకులు, హేళన చేయవారు, పెద్ద పెద్ద సరసాలు ఆడటం, హాలీవుడ్ సువార్తికులు, పరీక్ష చేయని ప్రోగ్రాములు, ఇవన్నీ ఉన్నవి. ఓ దేవా, ఇది నిజంగా మధ్యరాత్రి వేళ హెచ్చరిక దెబ్బ. ఆమె వెళ్ళుటకు సంసిద్ధంగా ఉన్నది. ప్రభువా, నేను ఏమి చేయగలను? నేను దిగులు పడిపోయాను, నేను ఏడ్చాను, నేను బ్రతిమలాడాను. ప్రభువా, ఇప్పుడు అది నీపైనే ఉన్నది. అది మాత్రమే నేను చేయగలిగినది. నేను దాన్ని బోధించాను. ప్రభువా, నేను కేవలం వాక్యం పక్షంగానే ఉన్నాను. ఇప్పుడు నేను పాలెంలోనికి నేరుగా నడిపించుచున్నాను. సమయం ఇక ఉండదు. దేవా, ఈ రోజు ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉన్నారో, దేవా, ఇప్పుడే వారి ఒకటి వారికి చెయ్యి. ఈ దినము మొదలుకొని వారు నీ బిడ్డల ఉదురుకాక. ప్రభువా, మా మధ్యన రోగులు స్వస్థపరచము, వారిని బాగు చేయము. ప్రభువా, చల్లబడిపోయిన వెనుకబడిన వారిని తిరిగి తీసుకురండి. వారు అలాంటి ద్రోహుల స్థలాల్లో వారు ఆడుతున్నారని వారు ఎరుగుదురు కాక. వారు త్వరగా వెళ్లిపోతారు. అది ఎంతో ఆలస్యమైపోయినది. మాతో మరింతగా నీ ఆత్మ సంధించినట్లుగా అనుగ్రహించుము. క్రీస్తు నామమున ఆమేన్. యవనస్తులతో నేను ఇది చెప్తున్నాను. ఏ ఉదయం ఈ జీవితంలో 48 సంవత్సరములు, నిన్ననే పుట్టిన తేదీ తర్వాత 20 మరికొన్ని సంవత్సరాలు, ప్రభుని యేసు కొరకు సుమారు 24 సంవత్సరాలు నేను ఖర్చు చేశాను. ఒక యవన బాలునిగా సుమారు 23 సంవత్సరాల క్రితము సువార్తను ప్రకటించుట నేను ప్రారంభించాను. నేను చేయవలసిన పునర్విన విచారణ ఏదైనా ఉన్నట్లయితే, నేను గుండెని ఈ ఉదయం తాకితే ఒక పొక్కిడి పురాణంగా సుమారు 16-17 సంవత్సరాల దగ్గపోతే నేను ఒకే ఒకటి చేయుటకు ఇష్టపడతాను. అదేదనగా క్రీస్తును సేవించుట కొరకు తిరిగి. దాని యొక్క అర్థం క్రీస్తును మాత్రమే సేవించుట. ఎవరైతే నా హృదయము ఎరిగారో ఆ దేవునికి అది సత్యమని తెలుసును. క్రీస్తును మాత్రమే సేవించుటకు నేను ఏనాడు చూడలేదు, లేక ఏది నేను ఎన్నడూ తలంచలేదు. నా హృదయంలోని శుభప్రదమైన లంగరుతో సమానమైనది ఏదైనా ఉన్నదో అని నాకు ఏదీ తెలియదు. నేను సముద్రాలలో యాత్ర చేశాను, నేను గాలిలో ప్రయాణము చేశాను, లోకము కలిగి ఉన్న అన్ని దృశ్యాలు నేను చూశాను, లోకములో ఉన్న 7 మరుమలు లేక లోకమందున్న 7 ఘనమైన దృశ్యాలు నేను చూశాను, నేను లోకంలోని పర్వత శిఖరాలు చాలా దగ్గరగా చూశాను, నేను వేటగాడను, అన్ని రకాలైన దేశాలలో నేను వేటాడాను, నేను అన్ని చేశాను, చేపలు వేటాడాను, నేను గుర్రాల మీద స్వారీ చేశాను, నేను కాపలా కాచాను, నేను ఎరిగినదంతా నేను చేశాను. నేను దీన్ని చెప్తాను, అదేదనగా అవన్నీ కలిపినట్లయితే ఒక్క పుల్లు కూడా పెట్టకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ వరకు నేనేమి చేయగలను? ఓ అవును, ఈ చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, నాకు కొందరు అమ్మాయిలు స్నేహితులున్నారు, నా తల వెంట్రుకలు పూర్తిగా వెనుకకు దువ్వారు, వారు నా పలచని అద్దాలు నా కారు వెనుక పెట్టారు, నా తేదీతో బయటికి వెళ్లిపోయారు నేను అనుకున్నారు, అయితే అది నన్ను తృప్తిపరచలేదు. ఎప్పుడు కూడా ఒకటి నీకు కొదువుగా ఉన్నది, అందమైన గోధుమ వన్న కళ్ళు గల అమ్మాయి నేను చూశాను. యవనస్తులుగా నీవు ఎలాగూ భావిస్తావో తెలుసా? అదే అలాగే నేను అనుకున్నాను. ఈ యవన స్త్రీకి నేను తేదీ ఇచ్చినట్లయితే ఆతృతగా అది తీసుకుంటుంది, అది అంతరంలో ముగుస్తున్నది. నేను ఆమెతో తేదీని ఇచ్చి 15 నిమిషాలు ఆమెతో బయట ఉండి ఒకరి కొరకు చూస్తున్నాను, అది తృప్తిగా లేదు. ఓ ఏమీ లేదు. అయితే ఆ శుభప్రదమైన ఘడియ ఆయన నమలకు శుద్ధి కలుగును కాక, భవన వెనకాల చిన్న పాతదైన బొగ్గు గుడిసెలో అక్కడ ఒక సందులో పాతబడిన గడ్డి గౌతం పైన బురద నేలపై నేను ఎక్కడ మోకరించానో అక్కడ ప్రభుని యేసు నాకు ఒకటి చేస్తావా అని అడిగాను 24 సంవత్సరాల క్రితము. అదే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఇక్కడ నా హృదయంలో లంగర వేసుకున్నది. సమస్త లోకములో ఉన్నదానికంటే విలువైనది అది, దానికి సమపోలిక చేయుటకు దానిలో ఏమీ లేదు. అనేకములైన అపాయములు శ్రమలు ఊరులు నేను దాటివచ్చుదని, ఎంతవరకు క్షేమంగా నన్ను తోడుకుని వచ్చినది కృపయే, ముందుకు తీసుకు వెళ్ళినది అది కృపయే. వ్యాధులతో అపాయ ఘడియల్లో నేను ఆయన నమ్మి ఉంటుని, తుఫాన్లో విమానాలు వణికిపోతున్నప్పుడు నేను ఆయన నమ్మి ఉంటుని, అదేంటో నీకు తెలియదు. నేను అడిగాను, ప్రభుని యేసు నాకు ముగింపు చేరై ఉన్నావా లేదా? ఈ విమానమును సరిచేయి. మరి అది సరైపోయినది, క్రమంగా సాగి వెళ్లడం నేను చూశాను. దేశంలోని ఉన్నత శ్రేణి గల వైద్యుల వైద్యశాలలో నిలబడ్డాను. వారు నన్ను చూచి, కొద్ది నిమిషాలు మాత్రమే అతను బ్రతుకుతాడు, అతను చనిపోతున్నాడు, ఉన్నత శ్రేణి వైద్యులు నా కొరకై తెచ్చారు. నేను అన్నాను, ప్రభుని యేసు నాతోనే ఉండవా అని అడిగాను. అకస్మాత్తుగా తిరిగి నేను మామూలుగా అయిపోయాను. నిజం? ఓ ఆశ్చర్యకరమైన కృప, అదెంత మధురమైనదో. దానిని వివరించడానికి నీ నాలుకలు నాకు కవలెను. మానో మనస్సుకోది ఎంత సుదూరమైనదో. నా మాట తీసుకో, ప్రత్యామ్నాయాన్ని కొరకు వద్దు స్నేహితురా, ప్రత్యామ్నాయాన్ని కొరకు. ఏదో అలా వెళ్లిపోయి నేనిది చేశాను, నేను నీకు చెప్తున్నాను ఏంటో తెలుసా? నేను చాలా మంచి వ్యక్తిని అని చెప్పకు, దాని మీద ఆధారపడవద్దు, దాన్ని చేయవద్దు. ఒకటెక్కడికి సమీపించి పాపమనంతా తీసివే వరకు, అలా మండి పోతున్న దానికి ఒక ముద్దు పెట్టు వరకు అక్కడే ఉండు. శ్రమలు వచ్చినప్పుడు నేను దాన్ని చేయబోతున్నానా అని నీవు ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఒకటి అక్కడ పట్టుకుని ఉన్నది. ఒక మధ్య వయస్కుడిగా నేను క్రిందికి దిగి ఇది ఆలోచన చేయవలసి ఉంటున్నది. ఈ ఏదో ఒక దినాలలో నేను వెళ్లవలసి ఉన్నది. ఏసు ఆలస్యం చేసినట్లయితే నేను వెళ్లవలసి ఉన్నది. నేను రహదారి చివరికి చేరినప్పటికీ అది ఏమవుతున్నదో నాకు తెలియదు, నాకు తెలియదు. నా బోధను నేను నమ్ముకోవట్లేదు. లేదండి, లేదు. నేను చేసిన కార్యాలను నేను నమ్మట్లేదు. ఓ దేవా, లేదు, అవి నాకు దూరముగా ఉండును కాక. నేను బోధకునేది మొదలు నేను ఏవేవో చేశాను, తిరస్కరించాను, ఇది అది చేశాను, దేన్ని నేను నమ్ముటకు ఇష్టపడలేదు. లేదండి, అది ప్రభువా, నీ కొరకు 1,000,000 పైగా ఆత్మలు సంపాదించాను, అది నేను చెప్పదలుచుకోలేదు. దానితో దానికేమీ సంబంధం లేదు. నేను నమ్మకముచ్చు ఒకటే ఒకటి ఆయన కృప, ఆయన వాగ్దానం, ఆయన వాక్యం. ప్రభువా, నీవు చెప్పి ఉన్నావు మరణ ఛాయల లోయలో నేను సంచరించను, నేను భయపడను. నీవు చెప్పావు నేను నిన్నెన్నడూ విడువను ఎడబాయనని. నేను ఆ తల దిండును ఒత్తుతున్నప్పుడు చల్లని మరణ చెమట నా నుదురు నుండి కరుచుండగా ఆయన అక్కడ ఉండును. నేనిక్కడ నిలబడి ఉంట ఎంత నిశ్చయమో ఆయన అక్కడ ఉండును. నేను నా ఆఖరి ప్రసంగం ముగించి బైబిల్ గ్రంథమును మూతవేసి ఆఖరుగా నేను నడిచినప్పుడు పని ముగుస్తున్నది, ఆయన అక్కడ ఉంటాడు. అవునండి, ఆయన వచ్చుచున్నాడన్నది ఎంత నిజమో అదంత నిజము. ఆయన తిరిగి వచ్చుచున్నాడు, అక్కడ ఉంటాను. అవునండి, నా యోగ్యతను బట్టి కాదు, అది ఆయన నా కొరకు చేసేది కాబట్టి. ఆయన నిత్యమైన వాక్యమును ఆధారం చేసుకుని నేనది అంగీకరించాను. తద్వారా ఒకటి జరిగినది నాకు తెలుసు, నేను ఎంత శబ్దము చేయగలిగానని కాదు, నేనెంత బాగా చెప్పగలనని కాదు. నేను ప్రపంచంలో బహు గొప్పవాడునై బోధకునేట్లయితే, నేను చనిపోయిన వారిని లేపినట్లయితే, ఏదైనప్పటికీ దానితో నాకేమీ సంబంధం లేదు. అది ఒకటి జరిగింది కాబట్టి, ఎక్కడే ఒకటి జరిగినది. పాత అసూయ, చేదు, కీడు మొదలైనవి నా హృదయంలో నుండి అది తీసివేసినది. నేను ఇప్పుడు ఆయన్ను రాత్రి పగళ్లు ప్రేమిస్తున్నాను. ఒకటి జరిగినది, నేను ఆయన్ను ఒక దినాన చూడగొరుచున్నాను. మీరు అలాగ ఉండాలని నేను కోరుతున్నాను. చిన్న సంఘమా, దేవుడు రాజ్యం కొరకు పోరాడు, ఈ దినాన తడబడవద్దు. మీరు చేశారా, త్వరగా పశ్చాత్తాపపడండి, తిరిగి ఎగరండి. చూశారా, మీ బొట్టున వ్రేలిని గుచ్చినట్లయితే పడవద్దు. మీరు పడితే లేవుడి లేవండి, లేండి. ఖచ్చితం మీరు తప్పు చేశారా. రాబోతున్న ఉద్యోగ కుటుంబాలు, మీరు వెనుకకు వెళ్లిపోయి చల్లబడి నుల్లివెచ్చిన వారయ్యారు. మేల్కొనండి, మీ బైబిల్ను అందుకోండి. బయట ఒక చోట ఆపిల్ వనములోకి నడిచి వెళ్ళుడి. నీకు నీవు బయటకు వచ్చిందేవా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇందుకొరకై నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పు. అందుకొరకై మీరు కొరడా దెబ్బ తినబోతున్నారు, జ్ఞాపకం ఉంచుకో. అవును, నిజం. మీరేమి విత్తుతారో అదే కోస్తారు. అవునండి. అయితే మీరేమి చేసినను ఇక్కడ మీరు మీ దెబ్బను తీసుకుంది. హైకి లేచి సరిచేసుకుని, తండ్రి నేను ఉన్నాను, నీకు ఏ విధముగా అనుకూలయితే అలాగు, నన్ను శిక్షించండి, ఇక్కడే నేను ఉన్నాను అని చెప్పు. అవును, నిజం. ఆ తర్వాత మీ గుండెల్లో హల్లెలూయాతో తిరిగి వెళ్ళండి. దేవుడు ఆయన శిక్షణ మీ మీద ఉంచుడు కాక, అవును ప్రభువా, అందులో ప్రతి చిన్నదాని నేను అర్హుడను అని చెప్పండి. అలాగే కొనసాగుడి, దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళను. మంచిది, ఈ ఒకనొక దినాల్లో అది జరిగిపోతున్నది. సహోదరు నెవిల్, మిగతా వారు తరచూ పాడుతూ ఉంటారనుకుంటాను, శ్రమలు ఇబ్బందుల నుండి త్వరగా నేను విడుదల పొందేదను. అవునది, అవును, అదే. ఎంతమంది ఆయన ప్రేమిస్తారు? మీ చేతులు చూయించుడి. సరే, ఆశ్చర్యమైన కృప. అవునది, చరణం ఇవ్వు. ఒక నిమిషం ప్రతి వారు నిశ్శబ్దంగా ఉండుడి. ఇప్పుడు నిదానంగా డాక్ డేవిస్ చెప్పుట నేను వింటూ ఉండేవాడను. మీలో అనేక మంది వృద్ధులైన పరిశుద్ధులు, వారు దాటిన తర్వాత వారు దిగి వచ్చినప్పుడు పరిచర్య పరిపక్వం చెందినది. వారి యొక్క అనుభవాల గురించి వారు చెప్పినది నేను విన్నాను. ఇప్పుడు గ్రహింపు చేసుకుందాము. ఆమేన్. దాన్ని గ్రహింపు చేసుకుందాము. ఓహో, ఎంతటి అద్భుతకరమైన విషయం! ఈ దినమును నేనేమి పట్టుకుందును? నేను ఎక్కడికి వెళ్ళదును? నీవెక్కడికి వెళ్తావు? ఆమేన్. నేను ఏమి చేయను? ఎక్కడా? క్రీస్తు కొరకు కాకపోతే ఈ దినము నాకేమి జరుగును? నా నిరీక్షణ ఎక్కడ లంగరు వేయబడుతుంది? నేను పిచ్చివాడిని అవుతాను. ఏమి జరుగుతుందో నేను చూచి అదంతా కూడా ఎదిగి, ఓహో, నేను ఏమి చేతును? అయితే నేనెంతో ఆనందంగా ఉన్నాను. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది కేవలము దినములోని అరుణోదయమే. మనము కేవలము కలలోనే ఉన్నాము. మనం మేల్కొంటానికి సంసిద్ధమయ్యాము. ఓహో, ఒక కలలో వలె అందులోని వచ్చిన తర్వాత వసంత ఋతువు నిరంతరముండు ఉండే యవ్వనము, నిరంతరముండు ఆరోగ్యము, నిరంతరముండే ఆనందము, నిరంతరముండు సమాధానము. అది అద్భుతము కాదా? ఆయన నిజంగా వాస్తవము. ఇక్కడ ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారని వారు ప్రార్థన కావాలని కోరుచున్నారు, నేను ఆశ్చర్యపడుతున్నాను. మీ చేతులు చూపించండి. మంచిది. ఈ గతించిన వారంలో ఏమి జరిగిందో చెప్పాలనుకుంటున్నాను. కూటమిలో బహు అద్భుతకరమైన సంగతులు జరిగినవి, వేదిక వద్ద జరిగినవి. ఒకదానికి పొలికగా, అది ఏమైనదో దానికి ఘనమైనదిగా అగుపించినవి. నేను వేదిక వద్దకు వస్తున్నాను. దేవుడు ప్రవచన వరములు ఇచ్చును, అది నిరభ్యంతరముగా. ఇక్కడే నేను దాన్ని మీకు రుజువు చేయగలను. అవును, అది సమ్మతమైనదే. అయితే అది ఉండవలసిన విధముగా కాకుండా అది ఉండుట నేను చూశాను, గ్రహించాను. ఎందుకనగా కేవలం వరం మాత్రమే. మరొక విషయం, అది స్వకీయమైనది. గమనించు, అది ఒక వ్యక్తికి సంబంధించినది. వరము ద్వారా గత దినము ఓక్లాండ్ లో ప్రజలను ఒక స్థితికి తెచ్చిన కొరకై నేను ఒకటి చేశాను. అక్కడ ఉన్న పెద్ద రంగస్థలంలో నేను చెప్పాను, ఆయన సన్నిధి మాత్రమే, ఆయన వాక్యముతో నిలబడు అని నేను చెప్పాను. ప్రజలను తీసుకున్నాను. ఏంటో తెలుసా, నే అనుకున్న దానికంటే ఎక్కువగా స్వస్థతలు జరిగినవి. ఏ కూటములో అలాగ జరుగుట నేను చూడలేదు. ఆఫ్రికాలో బయట జరిగిన పెద్ద కూటం అలాంటిది. అయితే అది విస్తీర్ణతలో ఎక్కువే. కూటములో ప్రజలు దేవుని సన్నిధిని గుర్తించారు. కేవలం అలా కూర్చొని దేవుని సన్నిధిని పొందుకున్నారు. ప్రజలు లేచారు. మెల్లకన్ను వారు చక్కని కళ్ళు గలవారయ్యారు. స్వస్థత పొందుకున్నారు. పౌలు చెప్పిన కాలం వచ్చినదని నేను నమ్ముతున్నాను. ప్రవచనమున్నదా, అది ఆగిపోవును. భాషలు ఉన్నవా, అవి ఆగిపోవును అని చెప్పండి. ఈ విధంగా భక్తులు కూడినప్పుడు కేవలం ప్రేమ ఆత్మ ప్రజలలో ఊర్చివేయు అను కాలం వచ్చినదని నేను నమ్ముతున్నాను. అక్కడ ఉన్న ప్రతి వారు తప్పు చేసిన వారందరూ తీసివేయబడదురు. ఆ విధముగా పరిశుద్ధాత్మ సన్నిధి ఉండును. మనం వారి మీద చేతులు ఉంచి ఇప్పుడు వారి కొరకు ప్రార్థించినప్పుడు చేతులు పెట్టుట బహుశా అభిషేకించబడిన సేవకుడు కలిసి కొనుట, అది దేవుని యొక్క ఆశీర్వాదం వల్లే. అయితే నేను నమ్ముతున్నాను, అది దేవుని సంఘం బయటకు పిలువబడు సమయం అవుతున్నది. ఆ విధముగా ఎచ్చరైతే భక్తులు కూడినప్పుడు పరిశుద్ధాత్మ కేవలం లోపలికి వచ్చి అలా పెంతికోస్తు దినమన ఎలాగో ఆ విధముగా ఉండును. అవును, ప్రజలను స్వస్థపరిచి లేపి ఘనమైనవి జరిగించును. అవి జరుగుట ఆరంభమవుట నేను చూస్తున్నాను. ఎందుకనగా నేను చెప్తాను, మనుష్యులు వరములతో వెళ్లిపోయారు. అది నిజమే. చెప్పుడుకి ఎటువంటి అనుమానము నాకు లేదు. నేను ఎవరిని విమర్శించువాడు కాను. వారు ఏమి నమ్మారో అది వారికి సంబంధించినది. అవును, వరములు గల సేవకులు కొద్దిగానో ఎక్కువగానో వెళ్లిపోవడం నేను చూశాను. నేనేమి చెప్పను, గౌరవంతోనూ ప్రేమతోనూ చెప్తున్నాను. అది నా గుండెలో నుండి వచ్చుచున్నదని దేవునికి తెలుసు. అవును, దాని ద్వారా డబ్బు ప్రోగు చేసుకుని పెద్ద వ్యవహారాన్ని వారు తయారు చేశారు. చూశారా, ప్రజలను కూటమిగా చేసి ఒక పెద్దది వారికి తొలగించుట. బహుశా డబ్బు పెడతారు, సరే, అది సరే కావచ్చు. అయితే నాకు ఇలాగ గుపిస్తున్నది, వారు చెప్తారు కాలం ముగింపు అయిపోయినది, ప్రజలకు డబ్బుతో ఏమి పని, దానితో నీకేం పని, నీకెందుకు అది. చూశారా, కనుక దాని విషయం మీదనిగా ప్రజల యొద్దకు సువార్తలు తీసుకుని వెళ్ళుట, బోధించుట. చూశారా, వరములు, చూశారా, సూచనలు. ఒక వ్యక్తి ఉదయం ఇక్కడికి వచ్చి ఈ వేదిక యొద్ద నిలబడి గొప్ప అద్భుతాలు సూచికలు చేయగలడు. చివరికు దాని అర్థం ఆ వ్యక్తి రక్షింపబడ్డాడని కాదు. దయ్యాలు అద్భుతాలు సూచికలు చేస్తవి, ఖచ్చితం. అది చేయును, ఖచ్చితంగా అవి చేస్తవి. కడవర దినముల్లో అంతకంటే వారు చేయుదని బైబిల్ తెలియజేస్తున్నది. యేసు చెప్పాడు, అనేకులు నా యొద్దకు వచ్చి ప్రభువా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టితిమి, నేను ఇది చేయలేదా, నేను అది చేయలేదా, ఇవన్నీ చేయలేదా అని చెప్పుదురు. ఆయన చెప్పాడు, అది నాకు తెలియదు, అక్రమ చేయవాళ్లరా, నాయదుడిని తొలగిపోవుడి అని. అవునా, సమయం వస్తుందని నేను అనుకుంటున్నాను. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అది నిజమే. వరములు అద్భుతకరమైనవని నేను నమ్ముతున్నాను. మనకవి అవసరం, మనం అవి గౌరవిద్దాము. అయితే దానికంటే హెచ్చైన తరగతి గలది రాబోయే సమయం ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకని, కేవలము ఇవన్నీ గతించిపోయినవి, పోవే. ప్రేమ శాశ్వతకాలం ఉండును. చూశారా, అది దేవుని యొక్క ప్రేమ. మనం ఈ విధంగా నిలబడి బోధిస్తున్నాం లేక మాట్లాడుతూ ఉండు, ప్రేమ భవనములో ఉండిపోతుంది. గమనిస్తున్నారా, ఇది బోధ చేయు రోజు. మనం కదలి వెళ్లిపోయి పాపులను తీసుకుని వచ్చి వాని బయటికి లాగు రోజు ఇదే. నా భావన ఏదో అర్థం చేసుకున్నారా? అది వాక్యం బోధించుట కొరకైనది, పాపుల కొరకు, వారిని బయటకు తెచ్చుట కొరకు. మనం ఇచ్చట గమనించవలసి ఉన్నది, చేతులుంచుట వలన మొదలైన వాటి వలన సూచనలు అద్భుతాలు జరుగుతాయి, ఎందుకంటే ఇది బోధ. అయితే నేను నమ్ముతున్నాను, సంఘము ఆమె సంఘము లంగరు వేయబడుతున్న కాలం వచ్చుట ఇదేనని నేను నమ్ముతున్నాను. అవును, దేవునికి చపల చిత్తమైన శరీరం ఉండదు. ఆయనకు 6 వేళ్లు ఒక చేతికి, 5 వేళ్లు ఇంకొక చేతికి ఉండవు. క్రీస్తు శరీరము చపల చిత్తమైనది కాదు. ఓకే, వ్యక్తి క్రీస్తు శరీరంలోనికి వచ్చినప్పటికీ అప్పుడు అది అయిపోతున్నది, అది అయిపోయినది. ఏదైంది నాకు తెలియదు. ఈ ఉదయం ఇదే ఆఖరిది కావచ్చునేమో, నీవే ఆఖరి వ్యక్తివి కావచ్చునేమో, బహుశా ఆఫ్రికాలో ఆఖరి వాడు తీసుకురాబడునేమో ఈ రోజున. అయితే ఆఖరి వాడు ముగిసిన వెంటనే నా అర్థం, నీవు ముందుకు వెళ్లి సువార్త ప్రకటించవచ్చును. అయితే ఏ విధమైన ప్రతిస్పందన ఉండదు. చూశారా, ప్రతిస్పందన లేదు. బిల్లి గ్రహంతో మిగతా వారు వెళ్లిన స్థలాలు 30,000 మంది లేక 20,000 మంది లేక 30,000 మంది మార్పు చెందిన గుర్చి మాట్లాడుతున్నది. సంవత్సరంలో 20 లేక 30 మంది కూడా వారు కనుగొనలేకపోయారు. దాన్ని ఆలోచించే, అది ఆలోచించే. అవును, అది నన్ను కాల్వినిస్ట్ గా తయారు చేస్తున్నది. ఖచ్చితంగా అవును, దేవుడు ఏది చేశాడో దేవుడు చేశాడు. ఒకటి, బోధించుటకు బోధకులు నాకు కావలసినది. నేను చేసిన వారికి చెప్పి నన్ను గుర్చి ఒకరు బాధపడి రక్షించువారు నాకు కావలసి ఉన్నది. యేసు భూమి మీద ఏనాడు ఆ విధముగా చెప్పలేదు. దేవుడు ఆయన కార్యాలన్నీ ఆ విధముగా నడిపించాడు. ప్రారంభంలో ఎవరు రక్షించబడతారో దేవుని ఖచ్చితంగా తెలియదు. ఎవరు రక్షించబడతారో దేవుడు ఎరిగిన వారిని రక్షించుటకు యేసు వచ్చెను. వారు నశించుట ఆయన ఇచ్చేయించాడు. అయితే దేవునికి తెలియను, ఎవరు నశిస్తారో ఎవరు రక్షించబడతారో ఆయనకు తెలియను. కాబట్టి ఆయన ముందు నిర్ణయించాడు. ముందు నిర్ణయం కాదు, ఆయన తన భవిష్యత్ జ్ఞానము చేత ప్రతిదీ ఆయన మహిమ కొరకే జరిగినట్లుగా ఆయన క్రమంలో ఉంచాడు. ఎందుకనగా దయ్యము సర్వజ్ఞుడు కాదు, సర్వశక్తిమంతుడు కాదు, ఆరంభము నుండి అంత వరకు అది ఎదిగినది కాదు. దేవునికి మాత్రమే అది తెలియను. ఆ ఒక్క విషయం దేవుడు ఇక్కడ ఉంచి ఉన్నాడు. ఆయనకు తెలియను ఏమి జరుగుతుందో, దయ్యానికి తెలియదు. ఏమి జరగనయ్యదో అతనికి తెలియదు. అతడు ఎరిగినది ఏదో ఒకటే ఒకటి, అతడు కేవలం దయ్యం. అతడు ఏమి చేయగలడో అతడు చేయగలడు. దేనిలోనికి అతడు వెళ్ళునో దానికి అతడు చేయును. అయితే దేవునికి అంతము తెలియను. ఆమేన్. కాబట్టి దేవుడు అంతము ఎరిగిన వాడై ప్రతిదీ ఆయన మహిమ కొరకై ఆయన చేయగలడు. ఆమేన్. నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఓహో, చూసారా, ఆయన దేవుడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, వారిది ఉన్న ఆఖరి వ్యక్తి గొర్రెబిల్ల యొక్క జీవగంధమందు ఎప్పుడు నీ పేరు పెట్టబడి ఉన్నది? నిన్న, గత సంవత్సరమా, అంతకత సంవత్సరమా? లేదండి, భూమి నిర్మాణమైనప్పుడు నీ యొక్క పేరు గొర్రెపిల్ల జీవగంధమందు పెట్టబడి ఉన్నది అని బైబిల్ ఏమని చెప్పినది అదే. బైబిల్ తెలుపుతున్నది, ప్రకటన గ్రంథములో జగదుత్పత్తి మొదలుకుని ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడలేదు అట్టివారు భూమిపై ఉన్న వారిని అట్టివారిని అంతక్రీస్తు మోసపరచను అని. అప్పుడే నీ పేరు వ్రాయబడి ఉన్నది. నీవు చెప్పవచ్చు, అలాగైతే సువార్త బోధ వలన ఏంటి అని. అవును, బైబిల్ గ్రంథ విషయముగా దాన్ని వివరిస్తున్నది. చూసారా, ఆయన ఏ చెప్తున్నాడు? పరలోక రాజ్యము ఒక మనుష్యుడు ఒక వల తీసుకుని సముద్రంలో లేక సెలయేటిలో వేసినట్లుగా లేక అందుకు వెళ్లినట్లుగా ఉన్నది. అతడు సముద్రంలో వల వేసి బయటకు లాగాడు. అది సువార్త ప్రకటించుట. చూసారా, సముద్రమాంతా ఉన్నది. సంయుక్త రాష్ట్రాలు ఒక సెలయేరు సేవకులు. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్లిపోయి సెలయేరు యొక్క ఈ మూలన జెఫర్సన్ లో నిలబడి, సహోదర నెవిల్, నీవు చేపలు పడుతున్నావా, వల వేస్తున్నావా? అవునా, మంచిగా పనిచేస్తున్నావా? ఏదైనా లాభముందా? ఎంత ఎక్కువగా లేదు. సరే, కొద్దిసేపు నీతో కలిసి వల వేస్తాను. నేను నా వలను విసిరాను, అతను తన వలన విసిరాడు. ఇక్కడ మేము లాగుతున్నాము, బోధ చేస్తున్నాము, లాగుతున్నాము. పెద్ద గుంపు ప్రజలు వచ్చారు. ఆ, నేను ప్రభుని యేసును అంగీకరించగొరుచున్నాను అని చెప్పారు. మంచిది, చుట్టూ చూశాము. ఏది చేప, ఏది నాకు తెలియదు. చూశారా, సరే ఇప్పుడేమి చేయబోతున్నావు? నేను కాలిఫోర్నియాకు వెళ్తున్నాను. ప్రభు నన్ను కాలిఫోర్నియాకు పంపాడు. కొంచెం సేపు నేను ఇక్కడ వల వేయబోతున్నాను. నేను అక్కడికి వెళ్లిపోయి ఈ విధంగా నా వలను విసిరాను. లోపల వెస్తాను. 1500 ఒక్కసారిగా వచ్చినవి. వారందరూ రక్షించబడ్డారా నాకు తెలియదు. అక్కడ అవి ఉన్నవి. నేను వలను ఎత్తాను సువార్త వల్ల. వారిలో కొందరు, బైబిల్ తెలుపుతున్నది, సమస్త విధములైనవి నీటిలో ఉన్నవి, అవే నీటిలో అవన్నీ జీవిస్తున్నవి, జీవాయువుని పిలుచుకుని బ్రతుకుతున్నవి. అవునా, గమనించండి, అక్కడ టెరాపిన్స్, బురద తాబేళ్లు, పాములు, కప్పలు, బల్లులు, హెంట పురుగులు మరియు నిజమైన చేపలు ఉన్నవి. సువార్త వల్ల వాటి కొరకై విసిరినప్పుడు ఏవైతే చేపలుగా ఉన్నవో అవి చెరువులో ఉన్నప్పుడే చేపలై ఉన్నవి. సువార్త వల్ల ఏవైతే బురద తాబేళ్లు చెరువులో ఉన్నప్పుడు ఉన్నవో అవి బురద తాబేళ్లై ఉండెను. అవి ఎక్కువసేపు ఉండవు, నేరుగా అవి బురదలోకి వెళ్లిపోవు. పంది బురదలో దొల్లిన రీతిగా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అలాగ అవి వెళ్లిపోవు. అవును, అయితే ఆరంభమందే అవి బురద తాబేళ్లు. అవి బురద తాబేళ్లు అని చెప్పుట అది నా పని కాదు, నాకు తెలియదు. నేను కేవలం వలవేచున్నాను, చూశారా, వల లాగుతున్నాను. అయితే ఆఖరి చేప నీటిలోండి బయటికి రాగానే, సహోదరుడా, అది అదే. ఓ ప్రభు, తానే వచ్చును, తాన్ని ముగిసినదని చెప్పును. కొద్దిసేపటి తర్వాత మజలి బారును. అవునది నిజం, అవునది నిజం, అవునండి, ఆయనే చెప్పును పని ముగిసినది అని. అది అయిపోయినది, అదంతా అయిపోయినది. ఆఖరిది బయటకు వచ్చినప్పుడు బురదలోకి వెళ్లిపోవు. పాత పందుల మంద తదితరమైనవి ఉన్నవి. దేవుడు ఎంత త్వరగా లాగాలో అంత త్వరగా అక్కడ చేపలను లాగుతున్నాడు. ప్రతి చోట బోతకులు ఒకవైపు నుండి ఇంకొక వైపునకు వలలు ఊపుతూ ఉన్నారు. చివరకు మనము ఒకదానికొకటి వలలు చుట్టుచున్నాము. మనమెంతగా లాగాలో అంతగా లాగుతున్నాము. వలలు విసురుట ఆమె సంసిద్ధంగా ఉన్నది. ఆ పాత కుంటను ఈ ఒకానొక రోజు ఆయన ఒదివేయు, ఆమె అయిపోతుంది. అయితే అక్కడ దూరానున్న స్వచ్ఛమైన మంచి నీటిలోకి చేపలు వెళ్ళను. ఎక్కడైతే వాటికి నిత్యజీవం నిరంతరం ఉన్నదో అక్కడకు. ఆమేన్. ఓ, ఆఖరిది వచ్చినప్పుడు ఆహా ఆహా, ఎటువంటి ధన్యత అది! దేవుని కొరకు చెప్పుట, నీవు చేపలు పట్టవల్లని ఆశపడుతున్నావా? ఆమేన్. నా బల్ల యొద్ద చేపలు పట్టవలనే ఉన్నావా? నీ వచ్చి నా బల్ల యొద్ద భుజిపవలని ఇష్టపడుతున్నావా? ఆహా, తప్పకుండా తప్పకుండా ప్రభువా. చూశారా, అయితే వారి స్వభావము చేప స్వభావము. అవునా, నీవు క్రైస్తవు అయినప్పుడు నీ స్వభావము క్రైస్తవ స్వభావము. ఇప్పుడు నీ చేత కాదు, నువ్వు పొగ తాగలేవు, నీవు మద్యపానం చేయవు, అది నీవు చేయలేవు అని నీవు చెప్పనవసరం లేదు. ఏ విధంగానైనా వారు అది చేయలేరు. చూశారా, వారి స్వభావం వ్యత్యస్తమైనది. క్రీస్తు యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో ఉండును. క్రీస్తు ఆ కార్యాలు చేయడు. అవునా, నీవు చెప్తావు నీవు ప్రభును ప్రేమించవలసి ఉన్నది, నీవు మందిరానికి వెళ్లవలసి ఉన్నది అని. అది వారికి నువ్వు చెప్పనవసరం లేదు. వారు ఎలాగైనా వెళ్తారు, వారు వర్షంలో నడిచి వెళ్తారు, వారు వెళ్తారు మందిరానికి, వారు మరణము గుండా వెళ్తారు. నిజం, వారు అది ప్రేమిస్తారు, వారు తప్పగా అక్కడికి వెళ్తారు. అది వారు చేయవలసి ఉన్నది, అది వారి ప్రాణము. వారు అలా చేయకపోతే వారు నాశనమైపోతున్నట్లుగా భావిస్తారు. నిజం, అవునండి. నీ గుండెలో ఏదైనా ఒకటి మడుచున్నప్పుడు నీవు అక్కడికి వెళ్లవలసి ఉన్నది. వాదన పెట్టుకుంటూ కాదు నువ్వు వెళ్లాలని వెళ్ళున్నది, గడబిడలు చేయుటకు కాదు నువ్వు వెళ్లేది. అయితే ఆరాధన చేయుటకు నువ్వు వెళ్తావు. ఆహా, విశ్రాంతి పొందిన వాడవై ఇంటికి వెళ్తావు. అది అద్భుతకరమైన జీవితం కాదా? ఎంతమందికి అనుభవం ఉంది? మీ చేతులు చూయించండి. అవునది నిజం. గట్టి సమాధానము, సమాధానము, అది పడుదాము.
You do something now. Everyone who's sitting right next to you, shake hands with them. Say, God bless you, brother, sister. Want to meet you in heaven.
Amen. Amen.
ఇప్పుడు మీరు ఒకటి చేయాలనుకుంటున్నారా? నీ ప్రక్కన ఎవరు కూర్చున్నప్పటికీ వారితో కరస్పర్శ చేసి, సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను దీవించునని చెప్పు, నిన్ను పరలోకములో కలుసుకోవాలని ఆశపడుతున్నానని చెప్పు. ఇప్పుడు రెండవ చరణం మనం పడుతున్నప్పుడు రోగులు ఇప్పుడు ఇక్కడే ప్రార్థన వర్ష పెడతారేమోనని ఆశ్చర్యపడుతున్నాను. నేరుగా ఈ ప్రక్కని రోగులకై ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయుటకై వారు ముందుగా రాగలరని సేవకులు నేను కోరుతున్నాను. కుడి చేతి వైపున వర్ష పట్టండి, ఈ ప్రక్కగా రండి. అవును, అలాగు ఎవరైతే ప్రార్థన కోరుతున్నారో కుడి ప్రక్కగా. సహోదరి గెట్టి, నీవిష్టపడితే మహావైద్యుడు అనుదానిని నీవు ఆలాపన చేయదువా? నేను మిమ్ము ఒకటి అడుగుతాను, అవి నేను తీసుకుంటాను. అవునండి, మీరు ఎదురు చూచు ఆశలతో లేక ఎదురు చూస్తూ వచ్చుచున్నారా? మీరు ఈ ఉదయం స్వస్థత పొందుదురని మీ హృదయాల్లో ఉన్నది నిజంగా అంతరంగంలో ఉన్నది అదేనా? నా స్నేహితుడా, ఆ విధంగా నీ వచ్చినట్లయితే నీ యొక్క రక్షణ ఎంత నిశ్చయమో నీ స్వస్థత అంత నిశ్చయమని నేను అభయమిస్తున్నాను. నీ యొక్క స్వస్థత నీ రక్షణ ఎంత స్థిరం కాదు, నీ స్వస్థత విఫలమైపోతుంది. నీవు స్వస్థత పొందితే నీవు మరలా రోగి అవుతావు. నీవు ఈ రోజు నెమోని ఎవరైనా స్వస్థత పొందగలవు, సంపూర్తిగా బాగవుతావు, వైద్యుల ద్వారా బాగుపడ్డావు అని పలకబడుతున్నది. రానున్న వారంలో నెమోని వలన నేను చనిపోవుతా. అవునది నిజం. ఈ వారంలో నీవు పరిపూర్ణంగా టీబీ వలన శుద్ధి అవుతావు. ఇప్పటి నుండి 2 నెలలకు క్షయ వలన చచ్చిపోతావు. పరీక్ష చేయటం వలన నీ శరీరము ఒక క్రిమిని వారు కనుగొనలేకపోవచ్చును. ఆ తర్వాత 2 వారాలకు క్షయ వలన మరణం. అవును, చూశారా, ఏ విధముగా నీవు మరణించవలసి ఉన్నది. ఉపకారములు అయితే దావీదు కేకవేశాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని బరువుకుము అని, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువుకుము అని. ఉపకారములు యాత్రలో ఉపకారము ఏంటి? నా అతిక్రమలన్నీ ఎవరు క్షమించినది? అతిక్రమము అనగా నీవు చేయకూడదని ఎరిగి నీవు బయటకు వెళ్లిపోయి చేయినది, అది ఆయన క్షమించును. ఆయన నీవు అడుగు, ఆయన నిన్ను క్షమించును. నా అతిక్రమాన్ని క్షమించువాడు, నా రోగములను కుదుర్చువాడు. ఇప్పుడు నేను దీన్ని మీకై వివరించగోరుతున్నాను. ఒకరు అడిగారు, సహోదరు అబ్రహాం, దైవిక స్వస్థత నీవు నమ్ముతున్నావా అని. దీనిని విజ్ఞతతో మరియు వివేచనతో చెప్పనివ్వండి. ఒక వ్యక్తి, ఒక వైద్యుడు, ఒక విజ్ఞాన శాస్త్రము, ఒక చోట ఉన్నవారు ఎక్కడున్నప్పటికీ ఈ ఉద్యమానికి నేను ఆహ్వానిస్తున్నాను. దైవిక స్వస్థత కాకుండా మరి ఏ విధముగానైనా ఎవరైనా ఏ స్థలములోనైనా స్వస్థత పొంది ఉన్నారేమో ఒక వ్యక్తి ఈ వేదిక వద్దకు వచ్చి చూయించమని నేను ఆహ్వానిస్తున్నాను. మీరు మీ వైద్యుడి వద్దకైనా లేక ఏ వ్యక్తి వద్దకైనా వెళ్లి దైవిక స్వస్థతకు బయట ఏ వ్యక్తి అయినా స్వస్థత పొంది ఉన్నట్లయితే నాకు చూయించండి. స్వస్థతపరచు ఔషధాన్ని నా యొక్కకు తీసుకురమ్మని మిమ్మల్ని కోరుతున్నాను. స్వస్థపరచు వాడను నేను అని చెప్పు వైద్యుని నా యొక్కకు తీసుకుని రమ్మని మిమ్మల్ని అడుగుతున్నాను. అతడు ఒరుగువాడు, మడిమ అవుతాడు. మడిమ వైద్యుని యొక్క మడిమ అయితే దేవుడు మాత్రమే స్వస్థత ఇచ్చువాడు, స్వస్థత ఇవ్వగలవాడు, ఎప్పుడైనా స్వస్థత చేసిన వాడు, ఎప్పుడైనా స్వస్థత చేయువాడు. స్వస్థత ఇచ్చు ఏలాంటి ఔషధం ఉన్నట్లయితే ఔషధముతో ఈ వేదికపైనే మనిషిని మనము కట్టగలుగుతాము. అవునది నిజం. ఒక మనిషిని కట్టగలము, వేదిక యొద్ద ఇక్కడనే అతన్ని సృష్టి చేయగలము. అది ఆలోచన చేయి. స్వస్థత అంతా దైవిక స్వస్థతే. అవి చేయు పద్ధతులు దేవుని యొద్ద ఉన్నవి. నీవు చెప్తావు, సరే సహోదరు బ్రహం, నాకు ఒక కణితి లేక అపెండిసైటిస్ శస్త్రచికిత్స జరిగినది, వైద్యుడు దాన్ని కత్తిరించకపోతే నేను చనిపోయేవాడను. అది జరగవచ్చును, బహుశా అది సత్యము కావచ్చును. అయితే వైద్యుడు నిన్ను ఎప్పుడైనా స్వస్థపరచలేదు తెలుసా. వైద్యుడు ఆ అడ్డమున దాన్ని కదిలించాడు, అతడు అపెండిక్స్ ను కత్తిరించాడు, అదే నిన్ను బాధపరచున్నది. అయితే అతడు నిన్ను స్వస్థపరచలేదు. నీ చేయిని నీ విరుగొట్టుకున్నావు. నువ్వు చెప్తావు, నేను పందెము కాస్తాను. నీ చేయి విరిగినట్లయితే నీ వైద్యుడి వద్దకు వెళ్తావు అని నిజమేనని నేను ఒప్పుకుంటున్నాను. అతడు నిన్ను స్వస్థపరచలేడు. నేను లోపలికి వెళ్లిపోయి, వైద్యుడా త్వరగా నా ముంజేయిని స్వస్థపరచు, ఈ మధ్యాహ్నం నా కారు బాగు చేసుకోవాలని చెప్తే, దుషారా ఎందుకు, నాకు మానసిక స్వస్థత కావలసి ఉన్నదని అతనికి అర్థమవుతున్నది. నేను నీ ముంజేయిని కడతాను అని అతను చెప్తాడు. అయితే స్వస్థపరచున్నది ఎవరు? నీవు అడుగుతావు ఇలాగూ, సహోదరు అబ్రహాం, పెన్సిలిన్ గురించి ఏంటి? వ్యాధి కొరకు నీ శరీరంలో క్రిములున్నప్పుడు, సుఖవ్యాధులు లాంటివి ఉన్నప్పుడు నెమోనియా పెన్సిలిన్ నీకు స్వస్థత ఇవ్వదా? లేదండి. పెన్సిలిన్ ఒక వ్యాధి నిరోధిని. వ్యాధి నిరోధిని ఒకటి అనగా ఒకటి చంపునది. యాంటీబయాటిక్స్ చంపుతుంది, మిగతా ఔషధాలు చంపుతవి. ఔషధము కట్టెదు, అది చంపుతుంది. ఔషధము చంపునది, స్వస్థపరచునది కాదు. స్వస్థపరచు ఔషధాన్ని నాకు చూయించు, చంపకుండా ఉన్న ఔషధాన్ని నాకు చూయించు. ఏ ఔషధము లేదు అలాగూ. ఔషధము చంపుతుంది, క్రిములను చంపుతుంది. మీ ఇంట్లో ఎలుకలున్నట్లుగా నీవు ఎలుకల మందు పెడతావు, మీ ఇంట్లో గుండా ఎలుకలు రంధ్రాలు వేస్తవి, ఎలుకల మందు ఎలుకలను చంపుతుంది. అయితే అది నీ ఇంటికి అతుకులు వేయదు. గమనించారా, పెన్సిలిన్ క్రిములను చంపుతుంది. అయితే ఎప్పుడైతే క్రిములు తినేస్తావో ఆ స్థలమును దేవుడు స్వస్థపరచవలసి ఉన్నది. నా భావమేంటో అర్థమైందా? ఏమైనను దేవుని వాక్యము మనమది తీసుకోబోతున్నాం. దేవుని వాక్యము దానికది అడ్డం కాదు, అది ఖచ్చితంగా సత్యము. ఒక వ్యక్తి వచ్చి దేవుని వాక్యంపై నీ వ్రేలు పెట్టి ఉద్యోగ సభలో ఏ సమయంలో అయినైనా దేవుని వాక్యములో విత్తండ వాదము ఉన్నదేమో చూయించు, అది ఎక్కడైనా దానికది ఎదుర్కొన్నదేమో చూయించు. నాకు దేవుని వాక్యం వలన అది సరికాదు, అది అక్కడ లేదు. ఖచ్చితం ఎప్పటికీ కూడా వాక్యములో విత్తండ వాదము లేదు. ఖచ్చితం నీ పాఠం నువ్వు తీసుకో. నేను నీకు ఒక ఉత్తరం రాసి ఒకటి చెప్తాను, మరొక ఉత్తరం నీకు రాస్తాను. మరొక ఉత్తరం మొదట ఏంటో తెలుసా? ఈ రెండు కూడా రెండు విధాలైన అంశాలు మాట్లాడుతున్నవి. అవునా? నిజం. అయితే ఎప్పుడు స్వస్థత పరిచినా, ఎప్పుడు స్వస్థత కలగబోయినా, లేక ఎప్పుడు స్వస్థత చేయగలిగినా దేవుడు మాత్రమే చేయనది. నేను చెప్తాను, సరే నాకు కణితి ఉన్నది, దాని గురించి ఏంటి? అది మంచిది. ఎక్కడైతే ఆ కణితి అతుక్కుని ఉన్నదో ఆ చిన్న స్థలంలో కీడును వెళ్లగొట్టడం వలన దేవుడు చేసినట్లయితే ఆ కణితిలో ఉండి ప్రాణం వెడలిపోయి అది చచ్చిపోతుంది. వైద్యుడు కత్తిరిస్తే ఎక్కడ దాన్ని వైద్యుడు కత్తిరించాడో ఆ స్థలాన్ని దేవుడు స్వస్థపరచవలసి ఉంటుంది. నీవు చేయవా? నీవు రక్తము కార్చి చచ్చిపోతావు. అవునది నిజం. నీలో ఉండి అపెండిక్స్ ను అతను తీసివేస్తే దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే అప్పుడు ఏమవుతుంది? నీవు అక్కడే చచ్చిపోతావు. అక్కడ బయట వీధిలో అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన ఆ చారలని నీవు చక్కెర ఉంచు అందులో. నీవు ఇక్కడ నుండి వెళ్లి ప్రాముఖ్యమైన చారల ఒక దానిలో చక్కెర ఉంచి చూడు. అక్కడ వీధిలో ఆ మురికి కాల్వకు ఏమి జరుగుతుందో చూడు. నీవు ఇక్కడికి వెళ్లి ముఖ్యమైన చక్రాన్ని తిప్పి ప్రాముఖ్యమైన నీటి అడ్డు పీపాను నిలుపు చేసి నీటి కవాటమును, అది ఏం చేస్తుందో కనిపెట్టు. అది పగిలిపోతుంది. అక్కడ నీటి తోడే దాని యొద్ద మానవ శరీరంలో వలె ఉన్నట్లుగా లోకములో ఏ స్థలంలో ఎక్కడ ఆ పద్ధతులు లేవు. నీవు ఒక పెద్ద నరమును కత్తిరించి ఇక్కడ మూలబంధం వేయి. ఆ రక్తం మరొక మార్గం పోవుటకు మరియు అదే నరమున రక్తము మరలా వెళ్ళుటకు దేవుడు దారిని ఏర్పాటు చేస్తాడు. అది అలాగుడు కాకపోతే ఒక్క నిమిషపు సమయంలో అది వెనుకకు ఆగిపోయి నీ గుండెను తాకి ఆ విధముగా నీవు చనిపోతావు. మొదటిగా నీకు నీవే బ్రద్దలైపోతావు. ఎవరు స్వస్థపరచునది? ఓ, దేవుడే స్వస్థపరచునది. గమనించారా? ఆ విధంగా పనిచేయటకు నీకు ఎటువంటి యాంత్రిక పద్ధతులు లేవు. అది దైవిక సంబంధమైనదై ఉండవలసి ఉన్నది. నా రెండు కాళ్లకు పెద్ద నరములకు తుపాకి దెబ్బ తగిలినది. అవును, అక్కడ నేను ఒక పాపి అయిన చిన్న బాలుడై ఉన్నప్పుడు పొలములో చనిపోతూ ఉండేని. నేను ఆయన సువార్త బోధించవలని కోరుకుని నన్ను ఎరిగి ఉండెను. ఆయనే రక్తము మరొక దారిన పంపి ఉండెను. ఒకరు నాకు చెప్పే వరకు దాన్ని గురించి నాకు తెలియదు, లేదా నేను మచ్చను చూచుకునే వరకు నాకు తెలియదు. నరాళ్ళు చూశారా, దేవుడు అక్కడ ఉన్నటువంటి పంపు పద్ధతిలో నీటి వత్తిడిని, ఆ పద్ధతిని, ప్రాముఖ్యమైన బండిని పగలగొట్టు. ఇక్కడ ప్రభుత్వ పనులు గమనించు. ఏం జరుగుతుందో చూడు, అవి అక్కడే నిలిచిపోయి పగిలిపోతుంది. నిజం, అలా జరుగును. ఆ నీరు ఒత్తిడి చేస్తుంది, వెనుకకు తన్నుతవి. అయితే దేవుడు వేరే మార్గము ఏర్పాటు చేసి ప్రక్కగా పంపించును. అది చేయదు ఎవరు? ఏ విజ్ఞానం అది చేస్తున్నది? దాని చేయి నీటి పద్ధతిని నాకు చూయించు. హల్లెలూయా! అది దేవుని యొక్క జ్ఞానము. దాన్ని చేసినది మహోన్నతుడైన సృష్టికర్త. అవును, నిజం. ఒకదానికి ఒకటి మరో విధముగా చెట్టును చేసినదెవరు? ఒకటి ఒకటి రంగు మార్పుతో పెట్టును చేసినదెవరు? మనం ఏమై ఉన్నామో మనను చేసినది ఎవరు? అది జ్ఞానమా? అది దేవుడు. ఇప్పుడు భయపడవద్దు, ఇది ఆయన వాగ్దానం. ఇది సహోదరు బ్రహ్మది కాదు, ఇది ఆయన వాగ్దానము. నీ రోగములన్నిటి నుండి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? సంఘ పెద్దలు పిలిపించవలను, నూనె రాసి వారికి ప్రార్థన చేయవలను. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నమ్మిన వారి వల్ల సూచకులు జరుగును. రోగుల మీద వారు చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఆ తరువాత ఆ పద్ధతి జరిగించబడగా క్షమబడినట్లుగా మారు మనసు పొంది బాప్తిసం పొందుకో. ఇక్కడ ఇది ముగించబడిన కార్యము, అంతా అయిపోయినది అని చెప్పుకుంటూ వెళ్ళు. అవును, అయితే ఒక మహాఘనమైన అద్భుతం జరుగుటకు మనం ఎదురు చూస్తున్నాము. అది జరుగుటకు తగినంత విశ్వాసం ఉండినప్పుడు అది జరుగును. అయితే అది జరుగుటకు చాలినంత విశ్వాసం లేనట్లయితే ఏ విధంగానైనా అది జరుగుతుంది. అప్పుడప్పుడు పర్వతాన్ని గురించి ఆయన ఏమని చెప్పాడు? యేసు ఏమని చెప్పాడు చూడు. ఆయన చెప్పాడు, అవి త్వరగా జరుగును. మీరు మీ హృదయంలో సందేహింపక తాను చెప్పినది జరుగును నమ్మినీరలా, నీవు ఎత్తబడదు అని ఈ పర్వతంతో చెప్పినీరలా, అవి జరుగును అన్నాడు. అప్పుడవి మీకు కలుగును. హుషారా, అవి త్వరగా జరుగును. ఇప్పుడు మీరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, మీలో అనేకులు చనిపోతున్నారు, హీన రూపంలో ఉన్నారు. ఒక్క మనిషిని వారు పట్టుకుని ఉంటే నేను చూస్తున్నాను. మనిషి చాలా వ్యాధితో ఉన్నాడు, క్యాన్సర్ భయంకరమైనది. అయితే దేవుడు క్యాన్సర్ను బాగు చేయగలడు. ఇక్కడ నేను మీకు చూయించగలను. ఎవరైనా క్యాన్సర్ తో ఉండి స్వస్థత పొందిన వారు ఇక్కడ ఉన్నారా? మీ చేతులు చూయించండి. ఇటు చూడు, అది సంఘం అంతరికి. అవును అవును, ప్రతి చోట వారిని మనం తీసుకుని వచ్చాడు. ఎందుకనగా దేవుడు స్వస్థపరచువాడు. సరే, ఇప్పుడు అక్కడ హర్షించు వారందరూ, మీరు మీ చేతులు, మీరు మీ తలలు వంచాలని ఆశిస్తున్నాను. మీకు ప్రార్థన కావాలనుకున్న వారు, సోదరు నెవిల్ ఇక్కడికి రండి. పెద్దలు, ప్రజలకు మనం ప్రార్థన చేయటం కొరకై ఇక్కడికి చేరుకోవాలని నేను కోరుతున్నాను. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు అది చేయడి. మీ పూర్ణ హృదయముతో నమ్మడి. అది నమాడ తీసుకోవద్దు, అది జరిగిపోయినది. అలాగని దేవుడు చెప్పాడు, అలాగని ఆయన వాక్యం చెప్పినది. అది విఫలము కాదు, అది విఫలము కాదు. నాకు ఎలాగున్నా నాకు లెక్కలేదు, ఎలాగైనా నేను బాగుపడబోతున్నాను. అది సత్యం అని చెప్తున్నది. గమనించండి ఏమి జరుగుతుందో. అయితే గమనించుడి, మనం వెనుక నిలబడి ఈ విధముగా ప్రార్థన వరుసకు రండి అని చెప్పినట్లయితే జరగదు. అంతే,